ఓం శాంతి. హైదరాబాద్ శాంతి సరోవర్లో బ్రహ్మకుమారి శివాని అక్కే గారు బీకేస్ని ఉద్దేశించి తీవ్ర పురుషార్థం విషయంలో వినిపించినటువంటి క్లాస్ ఇది.
ఓం శాంతి, ఓం శాంతి,
ఓం శాంతి, ఓం శాంతి. కుల్దీప్ అక్కే గారు చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. మనము ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాము టీవీలో, ఇంటర్నెట్లో. ఈ రోజుల్లో అయితే మురళి కూడా వింటూ ఉన్నారు, మురళి కూడా యూట్యూబ్లో చూస్తున్నారు. మరి ఇప్పుడు సైన్స్ ఎన్ని సాధనాలను ఇస్తుంది అంటే అన్నీ ఇంట్లో కూర్చొని ఉండగా మనకి లభిస్తూ ఉంది. ఇంట్లో కూర్చొని మురళి కూడా వినవచ్చు, టీవీలో చూడవచ్చు, ఫోన్లో కూడా వినవచ్చు, ఈమెయిల్లో కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నీ ఇంటికే వచ్చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ సెంటర్కి రావాల్సిన అవసరమే లేదు. ఇంకా ఏమనిపిస్తుంది ఆలోచించండి. మీరు ఉదయమే లేచి తయారవ్వడము, చాలా సమయం చాలా దూరం నుండి సెంటర్కి రావడము, టైం తీయడము, మళ్ళీ వెళ్ళడము, దీనికన్నా మంచిది ఫోన్లో వింటే సరిపోతుంది కదా మురళి. ఏ ఆప్షన్ని మీరు ఎంచుకుంటారు? ఏ ఆప్షన్ని ఎంచుకుంటారు? మురళినే వినేది ఉంది కదా. బాబా అయితే కేవలం రోజు మురళి వినండి అంటారు, అంతేకాని ఫోన్లో వినండి లేకపోతే సెంటర్కే వెళ్ళాలి ఇలా అయితే బాబా ఏం చెప్పలేదు కదా. మురళి వినాలి, మనం వింటూ ఉన్నాం, అందుకే ఫోన్ ద్వారా చక్కగా నేను మురళి విన్నాను. మురళి విన్నారా అంటే చార్ట్లో టిక్ చేసుకుంటారు, అమృతవేళ చేశాను టిక్, అలా అన్నిటికీ రైట్ టిక్ మార్క్ పెట్టుకుంటారు కదా. మరి అంతేకాని అమృతవేళ చేశాను టిక్ పెట్టుకున్నారు, సెంటర్లో మురళి విన్నానా ఫోన్లో మురళి విన్నానా అది అక్కడ ఉండదు ఆ పాయింట్, అందుకని టిక్ చేసుకుంటారు. ఏమైనా తేడా ఉంటుందా? మరి ఏమైనా తేడా ఉంటుందా? ఎందుకంటే ఎన్ని సాధనాలు అయితే మనకి లభ్యమవుతూ ఉన్నాయో మనందరికీ కూడా అన్నీ ఈజీ అవుతూ ఉన్నాయి. కానీ సైన్స్ యొక్క సాధనాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కరూ ఏదైనా సాధనం మీరు చూడండి, ఏ సాధనమైనా సరే, దాని వలన ప్రయోజనము ఉంది, అలాగే దాని వలన నష్టం కూడా ఉంది. మరి ఇవన్నీ ఏవైతే సాధనాలు ఉన్నాయో వీటన్నిటితో లాభం ఉంది. లాభం ఏముంది? ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేదనుకోండి, ఏదైనా ఒక రోజు ఇంట్లో ఒక పరిస్థితి ఎదురైందనుకోండి, అప్పుడు ఇంట్లో మురళి లభిస్తుంది. కానీ నష్టం ఏం జరుగుతుంది? ఏ రోజైతే అంతా బాగుంటుందో ఆ రోజు కూడా ఇంట్లోనే కూర్చొని మురళి వినడం, ఇంకా నిదానంగా బాబా యొక్క ఇంటికి వచ్చేటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారం నిదానంగా ఏమవుతుంది? చాలా లూజ్ అవుతూ ఉంటుంది. మీలో ఎవరెవరు ప్రతిరోజు వచ్చి సెంటర్లో మురళి వింటారు? చూడండి, సగం మందే చేతులెత్తారు. ఎప్పుడైతే మనం స్కూల్లో అడ్మిషన్ చేస్తామో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి. స్కూల్కి పంపించవచ్చు, లేకపోతే ఇంటికే టీచర్ని రమ్మని చెప్పవచ్చు. టీచర్ ఇంటికే వచ్చేసి పిల్లలకి మొత్తం అన్ని రకాల పాఠాలు చెప్పవచ్చు 10th standard వరకు. ఇంకా కావాలి అంటే కంప్యూటర్లోనే అన్ని రకాల విద్యలు నేర్చుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే అవసరమే లేదు. అయినప్పటికీ మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటాం. మరి మనం ఎందుకు ఇంట్లోనే చదివించకూడదా? స్కూల్కి పంపించే శ్రమ ఎందుకు చేయాలి? అవసరమే లేదు కదా. మనము దూర విద్య ద్వారా కూడా, కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా కూడా ఇంట్లోనే టీచర్ని పెట్టి కూడా పిల్లలకి నేర్పించవచ్చు. అయినప్పటికీ మనం స్కూల్కే పంపిస్తూ ఉంటాం. మరి స్కూల్కి పంపించడంలో కారణమేముంది? ఒక కారణం, ఇంట్లో కూడా సేమ్ అదే విధంగా చదువు చదివించవచ్చు. స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము? సంఘటన లభిస్తుందా? ఇంకా వాతావరణం ఉంటుంది, ఇంకా క్రమశిక్షణ ఉంటుంది, ఇంకా ఇంకేమైనా ఉందా? రెగ్యులర్గా క్రమం తప్పకుండా వెళ్ళటము, డిసిప్లిన్, ఇంకా మంచిది. పరస్పరం స్వభావ సంస్కారాల యొక్క ఘర్షణ వైపు తీసుకెళ్తుందా స్కూల్కి వెళ్తే? ఇప్పుడు ఆలోచిద్దాం. సరే, ఇంకా ట్రాఫిక్ కంట్రోల్ యోగం ఇప్పుడే చేశారు చూడండి. ట్రాఫిక్ కంట్రోల్ యోగము ఇంట్లో కూడా చేస్తారు, ఇదే అనుభవం అవుతుందా? ఇదే అనుభవం అవుతుందా? ఎంత తేడా ఉంది? పర్సంటేజ్ వినిపించండి, ఎంత తేడా ఉంది? ఇంట్లో కూడా ఇదే పాఠం మ్రోగుతుంది, ఇలాగే మనం కూర్చుంటాము. ఇక్కడ కూడా ఇదే పాఠం మ్రోగింది, ఇలాగే కూర్చున్నాము. కానీ అనుభవంలో ఎంత తేడా ఉందో చూడండి. ఇది చెక్ చేయండి, మరియు తనకి తాను ప్రశ్నించుకోండి, ఎంత తేడా ఏర్పడుతుంది ప్రతి చిన్న చిన్న విషయంలోనూ? మురళి ఎందుకు వినాలి? మనం మురళి ప్రతిరోజు ఎందుకు వింటూ ఉంటాము? లక్ష్యం ఏముంది మురళి వినటంలో? మురళి ఎందుకు వినాలి రోజు? ఒక లక్ష్యము, లక్ష్యం ఏమిటి? జ్ఞానము. జ్ఞానమైతే మొదటి రోజే లభించింది. 7 రోజుల కోర్సే మీరు తీసుకోండి, లేక రోజటి సాకర్ మురళిని తీసుకోండి, అది ఇది ఇంచుమించుగా ఒకటిగానే ఉంటుంది. మరి మురళి ఎందుకు వింటున్నాము రోజు? మనం మురళి జ్ఞానం కొరకు వినటం లేదు. మురళిలో ఎక్కువ శాతం ప్రతిరోజు ఏవైతే విషయాలు వస్తూ ఉంటాయో, మనము ఒక 4 రోజుల నుండి సపోజ్ మురళి వింటూ ఉన్నాము అంటే, 1 సంవత్సరం నుండి వింటున్నామంటే, అందులో ఎక్కువ శాతం కొత్త విషయాలేమీ పెద్దగా రావు, వచ్చేవేమీ లేవు. మనం చాలా కాలం నుండి వింటున్నాము అంటే మురళిలో పెద్దగా కొత్త విషయాలు మనకు లభించేవేమీ లేవు. ముందు నుండి మనకి తెలిసినవి అవే వినిపిస్తూ ఉన్నారు. నాలెడ్జ్ ఇప్పుడు జ్ఞానమైతే ఉంది మనకి, మరి జ్ఞానం కొరకు కాదు. కానీ జ్ఞానం యొక్క ప్రాక్టికల్ ప్రమాణం ఏమిటి అంటే సంస్కార పరివర్తన. సంస్కారాలు ఎలా పరివర్తన అవుతాయి? సంస్కారాలని పరివర్తన చేసుకోవడానికి శక్తి కావాలి, ఎనర్జీ, శక్తి కావాలి. జ్ఞానమైతే మొదటి రోజే లభించింది. ఆత్మగా ఉన్నాము, ఆత్మ సంస్కారాలు ఇవి, ఆత్మ యొక్క వాస్తవిక సంస్కారాలు ఇవి, వాటినే మనము ఇమర్జ్ చెయ్యాలి అని కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ వాస్తవిక సంస్కారాలని ఇమర్జ్ చేయడానికి మనకి శక్తి కావాలి. మరి ఇంటి యొక్క వాతావరణము మరియు సెంటర్ యొక్క వాతావరణము, ఇంటి వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఇంటి వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇంట్లో ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. ఇంకొకటేమో సెంటర్. అక్కడ ప్రతి ఒక్కరూ ఒకే సంకల్పంతో వస్తారు, అందరూ కలిసి సామూహికంగా మురళి వినడంలో ఒకే సంకల్పంలో కూర్చుంటారు. మరి అందరూ ఎప్పుడైతే ఒకే సంకల్పంలో కూర్చుంటారో, ఎలా అయితే ఇప్పుడు కూర్చున్నారో, అలా అందరూ ఒకే సంకల్పంలో కూర్చున్నప్పుడు ఏదైతే శక్తి యొక్క కేంద్రం ఉంటుందో, ఆ ఎనర్జీ ఫీల్డ్ చాలా చక్కగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ యొక్క ఎనర్జీ ఫీల్డ్ మన ఆత్మ పైన ప్రభావం వేస్తుంది. మరి ఈ శక్తి యొక్క ఏరియా మన ఆత్మకు, ఆత్మలో ఉన్న శక్తిని పెంచుతూ ఉంటుంది. మరి ఎంతెంత ఆత్మ యొక్క శక్తి పెరుగుతుందో, మన కొరకు ఇంకా వాస్తవిక సంస్కారాలని ఇమర్జ్ చేసుకోవడం చాలా సహజమవుతుంది. బాబా మనకి ఒక విధిని, ఒక పద్ధతిని తయారు చేశారు. ఇన్ని సేవా కేంద్రాలను తెరవండి. వాస్తవంగా ఇది చాలా కష్టము. ఇంకా సహజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇంట్లో చదువుకోవచ్చు మురళి, కానీ బాబా ఈ కష్టతరమైనటువంటి పద్ధతిని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఇంట్లో మురళి లభించడంతో, ఇంట్లో మురళి చదువుకుంటే సంస్కారాల పరివర్తన యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా స్లో అయిపోతుంది. ఎందుకంటే మురళి లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది, కానీ శక్తి మాత్రం లభించదు. శాస్త్రాల్లో కూడా జ్ఞానం ఉంది కదా, ఈరోజు పుస్తకాల్లో కూడా జ్ఞానం ఉంది, కానీ శక్తి లేదు. ఎంత చదువుకున్నా ఎంత విన్నా కానీ వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేరు, కార్యరూపంలో తీసుకురాలేరు. మరి మనం చాలా స్పష్టంగా ఒక స్పష్టమైనటువంటి విషయానికి రావాలి. మనం సెంటర్కి మురళి క్లాస్లో కేవలం మురళి వినడానికి వెళ్ళటం లేదు, మనం మనలో శక్తిని నింపుకోవటానికి వెళ్తున్నాము. ఇంకా ఆ శక్తి ఇంట్లో కానీ, టీవీలో చూసినప్పుడు కానీ, ఇంటర్నెట్లో మురళి విన్నప్పుడు కానీ, ఇంకా ఫోన్ ద్వారా కానీ లభించదు. ఒకవేళ ఆ పవర్ నా ఆత్మకు లభించడం సమాప్తం అవుతే మనకు తెలియని కూడా తెలియదు. ఇంకా నిదానంగా నెమ్మది నెమ్మదిగా మన పురుషార్థం యొక్క బండి క్రిందకు వెళ్తూ ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రమాదాన్ని మీరు అసలు ప్రయత్నం కూడా చేయకూడదు, ఈ రిస్క్ తీసుకోవద్దు. ఇది ప్రయత్నం కూడా చేయకండి ఈ ప్రమాదాన్ని. ఎందుకంటే బండి ఒక్కసారి క్రిందకు వెళ్ళడం ప్రారంభించింది అంటే ఇంకా చాలా సంవత్సరాల నుండి మీరు తోస్తూ ఈ బండిని పైకి తీసుకొని వచ్చారు, అవును కదా? కానీ క్రిందకు వెళ్ళడంలో ఎంత టైం పడుతుంది చూడండి. ఒక స్లోప్ పైన బండి క్రిందకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఒక గంట సమయం మనకి పైకి ఎక్కడానికి పడితే 5 నిమిషాల్లో క్రిందకి దిగవచ్చు. సేమ్ అదే విధంగా మన ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే బాబా అంటారు, అన్నింటికన్నా పెద్ద వికారము ఏంటి? ఏది అన్నింటికన్నా పెద్ద వికారం? బద్ధకము, సోమరితనము అంటారు. ఒక్కసారి ఇది మన లోపల ప్రవేశించింది అంటే ముందు అయితే చాలా ప్రియంగా అనిపిస్తుంది బద్ధకం అనేది. ఆహా ఎంత బాగుంది, ఫోన్లోనే మురళి వినవచ్చు, నా ఫోన్లోనే కనబడుతుంది, మురళి చదువుకోవచ్చు, చాలా మధురంగా అనిపిస్తుంది, చాలా ఈజీ అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తూ కూడా మురళి వినవచ్చు అనుకుంటారు. నా సమయం ఎంత పొదుపు జరుగుతుంది, చాలా సమయం మిగులుతుంది నాకు అనుకుంటారు. ఇప్పుడు వీటన్నిటితో మనసు ఎలాంటి సంకల్పాలను ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇంకా మనల్ని పురుషార్థం యొక్క మార్గంలో చాలా స్లోగా వెళ్ళేలాగా చేస్తుంది. దయచేసి మనం ఇది గుర్తుంచుకోవాలి, మనం కేవలం మురళి వినటం కాదు, మనం మురళి యొక్క శక్తిని మనలో నింపుకోవాలి. మనం సెంటర్కి వెళ్ళేది కేవలం మురళి వినటానికి కాదు, మనం సెంటర్కి వెళ్ళేది సెంటర్ యొక్క వైబ్రేషన్స్ని మన లోపల నింపుకోవడానికి వెళ్తున్నట్టు. ఎప్పటివరకైతే ఆ తరంగాలు, ఆ శక్తి మన పైన పడదో అప్పటి వరకు మురళి యొక్క ప్రభావం కూడా మనకు కలగదు. లేకపోతే చూసినట్లయితే రోజు మురళిలో ఏమొస్తుంది చూడండి. స్వయాన్ని ఆత్మగా భావించండి, నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పండి, ఇదే కదా మురళిలో వచ్చేది. మరి ప్రతిరోజు రావాల్సిన అవసరం ఏముంది, మనకు తెలుసు కదా. మనం అర్ధరాత్రి కూడా ఇది వినవచ్చు కదా. కానీ ఇప్పుడు మనం అలా తయారవ్వాలి, కేవలం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అలా తయారయ్యేందుకు మనలో శక్తి కావాలి, శక్తి కావాలి. ఎవరైతే ప్రతిరోజు వస్తారో వారికి ఆ శక్తి లభిస్తుంది. కావున ఇప్పుడు ఎవరు కూడా అలా సాధనాల ద్వారా మురళి వినడము స్టార్ట్ కూడా చేయకండి. మొదలు కూడా పెట్టకండి అలా వినటం. సాధనాల ద్వారా మురళి వినటము అది సెంటర్లో విన్న తర్వాతనే చేయండి. సెకండ్ రివిజన్ కొరకు చేయండి. ముందు క్లాస్లో వినండి, తర్వాత పగలంతా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వినండి, మళ్ళీ ఆఫీస్ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు వినండి, సాయంకాలం వినండి. రివిజన్ ఎన్నిసార్లైనా చేసుకోండి, కానీ మొదటిసారికే అది ఒక సబ్స్టిట్యూట్ లాగా మాత్రం చేసుకోకండి. ఈ వికారాన్ని మీరు అంటుకోకండి. ఇది చాలా భయంకరమైనటువంటిది, ఎందుకంటే ఇది లోతుగా మనలో పాతుకుపోతుంది. సంస్కారాలు తయారు చేసుకోవడంలో టైం పడుతుంది, కానీ వాటిని వదిలించుకోవడంలో సమయం ఏం పట్టదు. మరి మనకు తెలియని కూడా తెలియదు. ఇంకా బాబా ఏదైతే ఒక పద్ధతిని ఏర్పరిచారో, ఉదయం అమృతవేళ, ఎవరెవరు ప్రతిరోజు అమృతవేళ చేస్తారు, మరి ఎవరెవరు చేస్తారు? ఇంకా తగ్గిపోయాయి చేతులు ఎత్తడం. పర్వాలేదు, ఒకటేమో అమృతవేళ. ఒకరోజు ఒక సండే మురళిలో బాబా చెప్పారు, ఒకటేమో అమృతవేళ కూర్చోవడము, ఇంకొకటి కూర్చొని ఏంటి, ఎవరెవరికి అమృతవేళలో కూర్చొని నిద్ర వస్తుంది? పర్వాలేదు, నిజాయితీగా చెప్పండి. ఒక విషయాన్ని ఈరోజు పక్కా చేసుకుందాము, మన జీవితంలో సత్యత, నిజాయితీ చాలా చాలా ముఖ్యము. బాబా పిల్లలుగా అయిన తర్వాత మనము సత్యం చెప్పడంలో కొంచెం భయపడుతూ ఉంటాం. నిద్ర వస్తుంది అనేది ఎలా చెప్దాము, అందరి ముందు నేను ఎలా చెప్పను అనుకుంటారు, అందరు నా గురించి ఏమనుకుంటారు. నాకు నిద్ర వస్తుంది అంటే వస్తుంది, అది పర్వాలేదు, అంగీకరించండి. నాకు నిద్ర వస్తుంది, అది పర్వాలేదు. అలా మీరు అర్థం చేసుకుంటేనే కదా ఏమైనా మార్పు తీసుకురాగలిగేది. కానీ ఒకవేళ దాన్ని మీరు తిరస్కరిస్తున్నారు, దాన్ని పట్టించుకోవట్లేదు అంటే ఇంకా దాని పట్ల మీరేమీ చేయలేరు, ఇంకా రోజు అలాగే ఉంటుంది. కావున స్వయాన్ని పరిశీలించుకోవాలి, నాకు నిద్ర వస్తుందా? ఇంకొకటి, నాకు యోగం కుదురుతుందా? ఒకటేమో యోగంలో కూర్చోవడం, రెండవదేమో యోగం కుదరటం, మూడోదేమో ఇతరులతో యోగం కుదరటము. అది కూడా ఎర్లీ మార్నింగే జరుగుతుంది. కావున ఈ రకమైనటువంటి చెకింగ్ మనం చేసుకోవాలి. ఎవరెవరికి అనిపిస్తుంది నాకు యోగం కుదరటం లేదు అని? ఇతరుల చేతులను మీరు చూడకండి. పర్వాలేదు, జీవితంలో అందరికీ యోగం కుదిరినా నాకు కుదరకపోయినా అది పర్వాలేదు. బాబా పిల్లలు ఏ ఒక్కరు కూడా అలా ఉండరు. ఈ బ్రాహ్మణ జీవితంలో ఎప్పుడు నాకు యోగం కుదరట్లేదు అనే రోజు లేకుండా ఎవరు కూడా ఉండకపోవచ్చు. అలా జరుగుతుందా లేదా? ఎప్పుడో ఒకసారైనా యోగం కుదరట్లేదు అనేది ఎవరు ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది కదా. దీన్ని మనం అంగీకరించాలి. ఏదైనా ఒక మార్పును మనం తీసుకురావాలి అంటే ముందు ఆ సమస్యను మనం అంగీకరించాలి. అంతేకాని మన చుట్టూ ఒక పర్ఫెక్ట్గా ఉన్నటువంటి సంసారాన్ని మనం క్రియేట్ చేసుకోవద్దు. నేను తయారైపోయాను, బాబా పిల్లవాడిగా అయిపోయాను అంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, అలా కాదు. మనం ఇప్పటికింకా పర్ఫెక్ట్కి చాలా దూరం ఉన్నాము. మనం పర్ఫెక్ట్గా అయ్యే మార్గంలో నడుస్తూ ఉన్నాము. మనం ఇంకా పర్ఫెక్ట్గా కాలేదు. మనకి జ్ఞానం లభించింది. బాబా ప్రతిరోజు మురళిలో అంటారు, మీరు చాలా ఉన్నతమైన వారు, చాలా శ్రేష్టమైనటువంటి వారు, మీరు బ్రాహ్మణులు, మిగతా అందరు శూద్రులు, మీరు జ్ఞాని ఆత్మలు, మిగతా అందరూ అజ్ఞానీలు. ఇప్పుడు ఇలా మనం బాబా ద్వారా వింటూ వింటూ మనం ఏమైపోయాము, ఏమైపోతున్నాం? మనం ఎవరము? మేమైతే జ్ఞాని ఆత్మలము, మేము బ్రాహ్మణ ఆత్మలము, మిగతా అందరు ఎవరు? మరి ఎవరు మిగతా అందరు? మిగతా అందరు శూద్రులు, అజ్ఞానీలు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంచుకోవాలి. బాబా ఎప్పుడైతే చెప్తారో వీరు బ్రాహ్మణులు, వీరు శూద్రులు అని, అది జ్ఞానం యొక్క ఆధారంతో చెప్తారు. జ్ఞానం యొక్క ఆధారంతో, వివేకం ఆధారంతో బాబా చెప్తారు. ఇంకా బాబా ఎప్పుడైతే చెప్తూ ఉంటారో అప్పుడు 100% ఆత్మాభిమానిగా ఉండి చెప్తారు. ఎప్పుడైతే 100% ఆత్మాభిమాని స్థితిలో ఉండి చెప్తారో అప్పుడు వారు బ్రాహ్మణన్నా శూద్రులన్నా వైబ్రేషన్స్ ఎలాంటివి లభిస్తాయి? ఎదుటి వారికి వైబ్రేషన్స్ ఎలా లభిస్తాయి? సపోజ్ శివబాబా ఎదురుగా ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారనుకుందాం. బాబా ఒకరినేమో బ్రాహ్మణుడు అని, ఇంకొకరిని శూద్రుడు అని అన్నారనుకుందాం. కానీ ఇద్దరికి వైబ్రేషన్స్ ఏం లభిస్తాయి? ఎటువంటి వైబ్రేషన్స్ లభిస్తాయి? ఎందుకంటే బాబా ప్రేమ సాగరుడు కాబట్టి, పవిత్రత సాగరుడు కాబట్టి, ఇప్పుడు ప్రేమ సాగరుడు నీవు శూద్రుడివి అని చెప్పినప్పుడు ఆత్మకేం అనుభవం అవుతుంది? ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఏమనుభవం అవుతుంది? వాళ్ళకి ఏమాత్రం చెడుగా అనిపించదు, కొంచెం కూడా వారికి బాధగా అనిపించదు. ఎందుకంటే అలా మాట్లాడేవారు, చెప్పేవారు ఎలాంటి వైబ్రేషన్ని వ్యాపించారు? పూర్తి సంపూర్ణంగా ప్రేమపూర్వకమైన అంగీకారంతో, గౌరవపూర్వకంగా ఆ వైబ్రేషన్స్ని వ్యాపించారు. మనం ఎప్పుడైతే అవ్యక్త బాబ్దాదాన్ని కలుసుకుంటూ ఉంటామో, బాబా కొద్ది కాలం క్రితము సీజన్ మురళిలో చాలా స్ట్రిక్ట్గా ఒక మురళి నడిపించారు. బాబా ఏమని చెప్పారు అంటే, మీరు అసలు ఇక్కడికి రాలేరు ఇంకా అన్నారు, మీరు లోపల కూర్చోలేరు అన్నారు. చాలా స్ట్రిక్ట్గా, కఠినంగా మురళిని వినిపించారు. కానీ ఆ ప్రేమ సాగరుడు స్ట్రిక్ట్గా మురళి వినిపించినప్పటికీ మనం వచ్చి ఏమంటాము, ఆహా బాబా ఎంత మంచి మురళి వినిపించారు, ఆ బాబా ఎంత బాగా చెప్పారు అంటాం. మనకు అసలు తెలియనే తెలియదు బాబా మనల్ని కోప్పడ్డారు, కొంచెం గట్టిగా చెప్పారు అని కూడా అనిపించదు. ఎందుకు తెలియదు బాబా కోప్పడ్డారు అని ఎందుకు అనిపించదు? ఎందుకంటే ప్రేమ సాగరుడు ఒకవేళ కోప్పడ్డా, కొంచెం గట్టిగా చెప్పినా వైబ్రేషన్స్ ఎలాంటివి లభిస్తాయి? అవే ప్రేమపూర్వకమైనటువంటి తరంగాలు. మరి ఇప్పుడు మనమేం చేశాం? మనం బాబా యొక్క ఆ మాటలైతే పట్టేసుకున్నాము, ఆ మాటలైతే తీసేసుకున్నాము, ఆ కాన్సెప్ట్ని, ఆ విషయాన్ని అయితే తీసుకున్నాము, కానీ ఆ వైబ్రేషన్స్ని తీసుకోలేదు. ఇప్పుడు మనం ఎవరి కోసమైనా ఈ సంకల్పాన్ని రచిస్తే, వీరు అజ్ఞాని అని, వీరు శూద్రులు, మేమేమో బ్రాహ్మణులు అని, అప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి? ఎలాంటి వైబ్రేషన్ వెళ్తుంది? ఎలాంటి వైబ్రేషన్ వెళ్తుంది ఆలోచించండి. ఎలాంటి సంకల్పాలు వెళ్తాయి? ఇప్పుడే ఎవరైనా మీ పరివారంలో ఉన్న వారి కోసం ఆ సంకల్పాన్ని రచించండి. వీరు అజ్ఞానిగా ఉన్నారు, వాళ్ళకి మన నుండి ఎలాంటి వైబ్రేషన్స్ వెళ్తాయి ఆ సమయంలో? చూడండి, మనం వారిని ఏం చేసామో, రిజెక్ట్ చేసినట్టుగా అయిపోయింది, వాళ్ళని అగౌరవపరిచినట్లుగా అయిపోయింది. ఒకవేళ మనం వారిని అలా అగౌరవపరిస్తే వారి నుండి మనకేం లభిస్తుంది? మరి ఏం లభిస్తుంది? మనకి కూడా అలా అగౌరవమే లభిస్తుంది. మనలో ఎవరెవరు జ్ఞానిగా ఉన్నారు? ఎవరెవరు జ్ఞాని ఆత్మగా ఉన్నారు ఇక్కడ? ఎంత కష్టమైన ప్రశ్న అనుకుంటున్నారా? ఎవరెవరు మనలో జ్ఞాని ఆత్మలు? చేతులెత్తండి. ఏ క్షణమైతే మనం ఆత్మాభిమానిగా ఉంటామో ఆ క్షణంలో మనం జ్ఞానిగా ఉన్నట్లు. మిగతా సమయాల్లో మనము దేహాభిమానంలో ఉన్నప్పుడు మనం ఎవరిమి? ఆ సమయంలో మనకి ఆత్మజ్ఞానం లేదు. ఆ సమయంలో మనం అజ్ఞానిగా ఉన్నట్లే. మరి ఎప్పుడైతే మనం అజ్ఞానిగా ఉంటామో ఆ సమయంలో మన యొక్క అహం ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అహంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సమయంలో మీరెవరినైనా వీరు అజ్ఞాని అని అన్నప్పుడు, వీరు శూద్రులు అని అన్నప్పుడు ఆ సంబంధాలన్నీ ఏమైపోతాయి? ఇంకా ఈరోజు మనకి జ్ఞానం లభించింది, బాబా లభించారు, చాలా ఉన్నతోన్నతమైనటువంటి జ్ఞానం లభించింది, స్వయం భగవంతుడు లభించారు. ఇప్పుడు కేవలం లభించారు అంతేకాని ఇంకా వాటిని, భగవంతుడి ద్వారా లభించిన వాటిని ధారణ చేయలేదు, ఇంకా ధారణ జరగలేదు. కావున మనం చాలా శ్రద్ధ పెట్టాలి. ప్రాపంచిక విషయాల యొక్క అహంకారము ఇప్పటికీ ఉంది, కానీ ఎక్కడో ఒక చోట జ్ఞానంలో వచ్చిన కారణంగా ఉండకూడదు. జ్ఞానంలో వచ్చిన అహంకారం ఉంటుందా? ఉంటుందా ఉండదా? మేము జ్ఞానంలో ఉన్నాము, మాకు భగవంతుడు లభించారు అనే అహంకారము ఉంటుందా? అలాంటి అహంకారం వచ్చే అవకాశం ఉందా? అవకాశం ఉందా లేదా? అలా ఎప్పుడైతే మనం ఇతరులను చూసి, మొదట్లో వాళ్ళు మన పరివారానికి చెందిన వారే, వారిని చూసి ఒకవేళ మనం ఇలాంటి సంకల్పాలు రచించామనుకోండి, వీళ్ళకి అసలు ఏమీ జ్ఞానమే లేదు, భగవంతుణ్ణి అసలు గుర్తించట్లేదు, ఇంకా భక్తే చేస్తూ ఉన్నారు, అలా మందిరాల్లోనే వెళ్ళి నిలబడుతూ ఉంటారు, అసలు వీళ్ళకి ఏం ప్రాప్తి లభిస్తుందో ఏమో, వీరసలు దేవీ దేవతా ధర్మానికి చెందినవారే కాదు, వీళ్ళు శూద్రులు, ఇలా అంటున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నట్లు? ఇది అహంకారంలో కూడా అతి అంటారు. అహంకారంకు కూడా అతి, ప్రాపంచిక అహంకారం కూడా కాదది. ప్రపంచంలో అయితే పొజిషన్ యొక్క, హోదా యొక్క, ధనం యొక్క, తన శరీరం యొక్క, దాని అహంకారం ఉంటుంది. ఆ అహంకారం కూడా జ్ఞానంలో వచ్చిన తర్వాత ఈ జ్ఞానం యొక్క అహంకారం అంత నష్టపెట్టదు. జ్ఞానం యొక్క ఈ అహంకారం ఎంత నష్టపెడుతుందో ఆ లౌకిక ప్రపంచం యొక్క అహంకారం కూడా అంత నష్టపెట్టదు. జ్ఞానం యొక్క అహంకారం, జ్ఞానంతో లభించే ప్రాప్తి యొక్క అహంకారం కూడా ఉంది అంటే ఇంకా ఇప్పటివరకు జ్ఞానం అర్థమే కాలేదు అని అర్థం. అందుకే చాలా వరకు మన పరివారం యొక్క సోదరి సోదరులు, అందులోనూ లౌకిక పరివారం యొక్క సోదరి సోదరులు ఇప్పటి వరకు మనకి చాలా దూరంగా ఉన్నారు. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనది బాబాకు చాలా దూరంగా ఉన్నారు. వారిని బాబాకు దూరం చేయడానికి నిమిత్తంగా అయింది ఎక్కడో ఒక చోట మనమే. మరి ముందుగా మనం స్వయం చెకింగ్ చేసుకోవాలి, నాకు ఎంతవరకు జ్ఞానం అర్థమైంది. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి చెకింగ్ ఏంటి అంటే, నాకు జ్ఞానం అర్థమైన తర్వాత దాన్ని ఎంతవరకు నేను ఉపయోగిస్తూ ఉన్నాను. ఇంకా చాలా ముఖ్యమైనటువంటి పరిశీలన ఏది అంటే, దానిని నేను యూజ్ చేస్తూ, అంటే ఆ జ్ఞానాన్ని నేను ఉపయోగిస్తూ ఇతరులను ఎంతవరకు బాబాకు సమీపంగా తీసుకొచ్చాను. బ్రహ్మకుమారీస్ పైన అన్నింటికన్నా పెద్ద ముద్ర ఏముంది? ఏ ముద్ర ఉంది? ఎక్కువ శాతం ప్రపంచంలో అందరూ భయపడేది ఏ విషయంలో? ఇక్కడికి రావడానికి భయపడేది ఎందుకు? ఒక ముద్ర ఉంది, ఆ ముద్రను చూసి చాలా భయపడుతూ ఉంటారు. వీళ్ళు ఇంటిని వదిలించేస్తారు అని, అవునా? ఇప్పుడు బాబా ప్రత్యక్షత జరిగేది ఉంది, మరి ఇప్పుడు బాబాను ప్రత్యక్షం చెయ్యాలి అంటే ఇంకొక ముద్ర వేయాలి. అది ఏమిటి అంటే, ఈ బ్రహ్మకుమారీస్కి వెళ్ళడంతో ఇంటిని వారు చక్కబెడతారు అని. ఇక్కడికి వెళ్ళడంతో విడిపోయినటువంటి కుటుంబాలన్నీ మళ్ళీ కలుస్తాయి అనే ముద్ర వేయాలి. ఈ బ్రహ్మకుమారీస్కి వెళ్ళడంతో మన సంబంధాలు ఇంతకు మునుపు కన్నా ఎక్కువగా చాలా సుందరంగా తయారైపోతాయి అని. అలాంటి ముద్ర మనం వేయనంత వరకు ఎవరూ రారు, అప్పటి వరకు ఎవరూ రారు. ఎందుకంటే మనం ఎక్కడి నుండైనా ఒకవేళ ఇలాంటి సమాచారం మనకి లభిస్తే, ఇక్కడికి వెళ్ళడంతో ఇళ్ళన్నీ కూడా చెడిపోతాయి, కుటుంబాలన్నీ విడిపోతాయి అని ఇలాంటి సమాచారం మనకు ఒకవేళ వినబడితే ఏమవుతుంది? ముందు నుండే కుటుంబాలన్నీ విడిపోతూ ఉన్నాయి మామూలుగానే ప్రపంచంలో. దాన్ని అతి కష్టంగా, ఎంతో కష్టంగా అందరూ గట్టిగా పట్టుకొని ఉన్నారు. ముందే కూలిపోయేటువంటి జీవితాలు, ముందే విడిపోయేటువంటి కుటుంబాలు, అటువంటి సమయంలో ఇలాంటి ప్రదేశానికి వెళ్ళి ఇంకా ఈ యొక్క ఇళ్లను కూల్చుకోవడము, లేకపోతే కుటుంబాలను విడదీసుకోవడం ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. ముందు నుండే వాళ్ళకు ఒకవేళ తెలిసిపోయిందనుకోండి, ఇక్కడికి వెళ్తే కుటుంబం అంతా విడిపోతుంది అని, ఇంకప్పుడు ఆ ముద్ర పడటంతో ఇక్కడికి వెళ్తే కుటుంబాల మధ్య విభేదాలు వస్తాయి, లేకపోతే విడిపోతాము అని. మరి ఈ ముద్ర ఎవరి కారణంగా పడినట్లు, ఎవరి కారణంగా ఇలాంటి ముద్ర వచ్చినట్లు సంస్థకి? బాబా అయితే వేయలేదు కదా ఈ ముద్ర. మరి ఈ ముద్ర ఎవరు వేసినట్లు, ఇక్కడికి వెళ్తే కుటుంబాలన్నీ విడిపోతాయి, లేకపోతే అందరి సంసారాలు చెడిపోతాయి అని. ఎవరి వలన ఇలాంటి ముద్ర ఏర్పడింది? ఇది మన అందరి కారణంగా ఏర్పడింది. ఎవరెవరం ఇంట్లో ఉంటున్నామో మనందరి కారణంగా ఇలాంటి ముద్ర పడింది. మరి ఈ లేబుల్ కూడా ఎవరి కారణంగా ఏర్పడుతుంది? ఇక్కడికి వెళ్తే పరివారాలన్నీ జోడింపబడతాయి, కుటుంబం అంతా చక్కబడుతుంది అనే ముద్ర కూడా ఎవరి కారణంగా ఏర్పడుతుంది? ఈ ముద్ర కూడా మన కారణంగానే ఏర్పడుతుంది. కానీ ఈ ముద్రను వేయటానికి మనము ప్రాక్టికల్గా అటువంటి కర్మలు చేసి చూపించాలి. మనం అలాంటి కర్మలు చేసి చూపించాలి. అందుకే చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, జ్ఞానము ఏదైతే మనం ఇప్పటి వరకు కేవలం పైపైన వింటూ, పైపైన పట్టుకుంటూ ఉన్నామో, దాన్ని లోపల నానబెట్టాలి, అంటే లోపలికి తీసుకొని వెళ్ళాలి. ఇప్పటికీ కూడా ఇంకా ఆ జ్ఞానం పై లేయర్ వరకే ఉంది, అది ఇంకా లోపలికి వెళ్ళలేదు, లోపల నానలేదు పూర్తిగా. ఇక్కడికి వెళ్ళడంతో కుటుంబం విడిపోతుంది, ఇలాంటి ముద్ర ఎందుకు వచ్చింది? రోజు మురళి వింటున్నాం. రోజు మురళిలో ఏం విన్నాము? దేహము, దేహం యొక్క అన్ని సంబంధాలని ఏం చేయాలి? మర్చిపోవాలి. అందరూ మరణించే ఉన్నారు, అందరూ చనిపోయే ఉన్నారు. ఇంకా మనమేం ఆలోచించాం? అవును, అందరూ చనిపోయే ఉన్నారు అనుకున్నాం. దేహము, దేహ సంబంధాలతో ఇంకేమవుతూ వచ్చింది? అప్పటి నుండి ఏమనిపించింది? ఎప్పుడు కూడా పరివారంలో మీరు మీ ఇంట్లో వెళ్ళి ప్రశ్నించండి, జ్ఞానంలో వచ్చిన తర్వాత మీకు మా ద్వారా ఎలాంటి అనుభవం కలిగింది అని. వాళ్ళు ఏమంటారు? మీరు అక్కడికి వెళ్ళడంతో చాలా మారిపోయారని అనిపించింది అంటారు. ఏదైతే మార్పు వచ్చింది అని వాళ్ళు చెప్తూ ఉన్నారో, వాళ్ళేమంత శుభభావనతో చెప్పట్లేదు. అంటే మంచి మార్పు వచ్చింది అన్నట్టుగా చెప్పట్లేదు. వారు చెప్పాల్సింది ఏంటి? చాలా పాజిటివ్గా మీలో మంచి మార్పు వచ్చింది అన్నట్లుగా చెప్పాలి. కానీ వాళ్ళు అలా చెప్పట్లేదు. ఎందుకు? చిన్న కరెక్షన్ ఉంది అందులో. ఎందుకు? ఎందుకంటే మనం భక్తి యొక్క ద్వాపర యుగం నుండి ఏదైతే సంస్కారం ఉందో, ఏది వింటే అది చేయటం. కానీ ఎక్కడ చేశాము? బయట చేశాం. ఎక్కడ చేయాల్సింది అసలు? భక్తిలో కూడా ఏదైతే నేర్పించారో అదంతా బయట చేస్తూ వచ్చాం. కానీ అసలు చేయాల్సింది ఎక్కడ? లోపల చెయ్యాలి. దేహము, దేహం యొక్క అన్ని సంబంధాలకు దూరంగా ఉండాల్సింది. ఇంట్లో ఉంటూ కూడా మరి మనం దూరంగా ఉండాల్సింది ఎక్కడా? కానీ ఎలా ఉంటూ వచ్చాం? ఇంక ఇప్పుడు మేము ఎక్కువగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళము, ఎక్కువగా అందరితో కలవము, ఎక్కువగా తిరగము, ఎక్కువసేపు కూర్చోము, ఎక్కువసేపు నవ్వము, ఎక్కువసేపు మాట్లాడము. ఇంకా కుటుంబ సభ్యులందరూ ఏమంటారు అప్పుడు? ఇంకా వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఏంటో అంతా డ్రై డ్రైగా ఉంటున్నారు అని అంటారు. మనం ఇక్కడికి రావడంతో అలా డ్రైగా ఉండాలా, లేకపోతే ఇంకా కలుపుకోలుగా ఇంకా మంచిగా ఉండాలా? వాస్తవంగా కుటుంబంలో వాళ్ళందరూ ఏమనాలి? ఇక్కడికి ఈ బ్రహ్మకుమారీస్కి వెళ్ళడంతో వీళ్ళు ఇంతకుముందు కన్నా ఇంకా చాలా ప్రియంగా అయ్యారు అని చెప్పాలి వారు. కానీ వాళ్ళు ఏమంటారు? ఇక్కడికి వెళ్తున్నప్పటి నుండి చాలా డ్రైగా అయిపోయారు అని అంటారు. ఎందుకు? ఎందుకంటే దేహము, దేహం యొక్క సంబంధాలతో దూరం అయ్యేది ఉంది. దూరం అవ్వడము అంటే దేంతో దూరం అవ్వడము? దేహంతో, దేహం యొక్క సంబంధంతో. ఏదైతే నా ఆత్మ యొక్క సంస్కారం పైన ప్రభావం పడుతూ ఉండేదో ఇంతకుముందు, దానితో, ఆ ప్రభావంతో దూరంగా ఉండాలి. ఇప్పుడు ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఆ ఇంట్లో ఒకవేళ ఏదైనా చింత ఉంది, దుఃఖం యొక్క విషయమే ఉంది, ఎవరైనా కోపం చేస్తున్నారు, ఎవరిదైనా చాలా చికాకు పడే, మండిపడే స్వభావం ఉంది, దాని ఆ వ్యక్తితో దూరంగా ఉండేది లేదు. కానీ మనం ఆ వ్యక్తి యొక్క, ఆ చెడు సంస్కారం యొక్క ప్రభావంలో రాకుండా, ఆ ప్రభావం ఏదైతే నా ఆత్మ పైన పడుతూ వచ్చిందో ఇంతవరకు, వారి సంస్కారం యొక్క ప్రభావంతో మనం ఇప్పుడు దూరంగా ఉండాలి. కానీ మనం ఎలా ఉంటున్నాం? మనం శాంతిగా ఉండి దేహం యొక్క సంబంధాలతో నేను దూరంగా ఉన్నాను అనుకుంటున్నాం. వాళ్ళు కోపం చేస్తూ మనం శాంతిగా ఉంటే మన యొక్క సంబంధము ముందుకన్నా ఇంకా ప్రియంగా అవుతుంది. మనం అలా వారి యొక్క వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ మనం శాంతిగా ఉంటే, వాళ్ళ పట్ల మనకున్నటువంటి మంచి భావనతో వారు కూడా ఇంకా ప్రియంగా అవుతారు. వారు కూడా అంగీకరిస్తారు. అంటే జ్ఞానం యొక్క ఈ విషయాలు బయటికి తీసుకొచ్చేవి కాదు, మనం ప్రతి విషయాన్ని అంతర్గతంగా ఆచరించాల్సినటువంటివి. బాబా అంటారు మీరు సత్యయుగాన్ని తీసుకొచ్చేటువంటి ఆత్మలు అని. మరి సత్యయుగాన్ని ఎక్కడ తీసుకురావాలి? మనం సత్యయుగాన్ని తీసుకొచ్చేటువంటి ఆత్మలం. మరి సత్యయుగాన్ని ఎక్కడ తీసుకురావాలి? ఎక్కడ తీసుకురావాలి సత్యయుగాన్ని చెప్పండి. సత్యయుగాన్ని ఇక్కడే తీసుకురావాలి. ఆ తర్వాత సత్యయుగం నేను నా యొక్క ఇంటిలోకి తీసుకురావాలి. నా పాత్ర సృష్టిలో సత్యయుగాన్ని తీసుకురావడం కాదు. మనలో ఎవరమైనా సృష్టిలో సత్యయుగాన్ని తీసుకురాగలుగుతామా? మనలో ఎవరైనా సృష్టిపైన సత్యయుగాన్ని తీసుకురాగలుగుతామా? లేదు. కానీ మనం ఇక్కడ మన మస్తకంలో సత్యయుగాన్ని తీసుకురాగలుగుతామా? తీసుకురాగలుగుతామా? ఇక్కడ తీసుకురాగలుగుతామా? మనం ఇక్కడ మస్తకంలో సత్యయుగాన్ని తీసుకురావాలి. అంటే సత్యయుగంలో ఏదేదైతే ఉంటుందో అది ఇప్పటి నుండే నేను అదే విధంగా వ్యవహరించాలి. సత్యయుగంలో ఆత్మలలో భేదాభిప్రాయాలు ఉంటాయా? సత్యయుగంలో ఆత్మలలో భేదాభిప్రాయాలు ఉంటాయా? ఒకరు ఒక విషయం చెప్తే ఇంకొకరు ఇంకో విషయం చెప్పడము అలా జరుగుతుందా? సత్యయుగంలో భేదాభిప్రాయాలు ఉండవా? తెలీదా? ఏమో నాకు కూడా తెలియదు. మీరు ఆన్సర్ ఇవ్వండి, ఉంటుందా లేదా? రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో అది ఎలాంటి ప్రపంచమై ఉండాలి అంటే అక్కడ అందరూ ఒకే విధంగా ఆలోచిస్తూ ఉండాలి, ఒకే విధంగా మాట్లాడడం, ఒకే విధంగా చేయటం, అలా ఉంటుందా? లేకపోతే రకరకాలుగా ఆలోచిస్తారా, ఒకే విధంగా ఆలోచిస్తారా? వేర్వేరుగా ఆలోచిస్తారా, ఒకే విధంగా ఆలోచిస్తారా? ఎప్పుడు కూడా ఏ రెండు ఆత్మలు ఒకే విధంగా ఆలోచించజాలవు. ఏ రెండు ఆత్మలు కూడా ఒకే విధంగా ఆలోచించలేవు. కేవలం తేడా ఏముంటుంది అంటే, సత్యయుగంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, అంటే అభిప్రాయాల్లో భేదాలు ఉంటాయి. కానీ దాన్ని కూడా వారు చాలా సంబరంగా జరుపుకుంటారు, అంగీకరిస్తారు. మనము వేర్వేరుగా ఉన్నాము అని సంతోషంగా ఉంటారు. ఈరోజు మనం ఆ అభిప్రాయ భేదాన్ని ఏం చేస్తూ ఉన్నాము? తిరస్కరిస్తూ ఉన్నాము. సత్యయుగంలో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని, అంటే ఆ అభిప్రాయ భేదాన్ని ఏం చేస్తారు? సత్యయుగం అంటే సరే చాలా దూరపు విషయము, కానీ ఒక 20 సంవత్సరాల క్రితం సమయానికి మనం వెళ్దాం. ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు, మీలో ఎవరెవరు ఉమ్మడి కుటుంబాల్లో మొదట ఉండి ఉన్నారు ఇంతకుముందు? అప్పుడు కూడా అభిప్రాయాల్లో భేదాలు ఉండేవి కదా. ఉంటుందా లేదా అలా అభిప్రాయాల్లో భేదం? కానీ ఆ అభిప్రాయ భేదంతో పాటు ఏం చేసేవారు? అంగీకారం, అంగీకరించేవారు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు మరి? ఇది కలియుగము. కలియుగం యొక్క అంతిమము అనగా ఒక ఆత్మ ఇంకొక ఆత్మ యొక్క సంస్కారాలను అంగీకరించజాలదు. ఎప్పుడైతే ఒక ఆత్మ ఇంకొక ఆత్మ యొక్క సంస్కారాలను అంగీకరించదో అప్పుడు ఇంకా కలిసి ఉండడం చాలా కష్టమవుతుంది. అందుకే మొదట్లో ఉమ్మడి కుటుంబాలు పడిపోయాయి, తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. వాటిల్లో కూడా అబ్బాయి పెళ్లి కాగానే ఇప్పుడు వాళ్ళు కూడా వేరైపోతూ ఉన్నారు. ఇంక ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే అసలు నేను పెళ్ళే చేసుకోను అంటున్నారు కొందరు ప్రపంచంలో. ఎందుకు? కేవలం ఒకే ఒక్క కారణంతో. నేను ఆత్మను ఇతర ఆత్మ యొక్క సంస్కారాలతో అడ్జస్ట్ చేసుకోలేను అని. అడ్జస్ట్ చేసుకోవడము అంటే నేను అంగీకరించలేను అని. అలా నేను ఎవరితో సర్దుకుపోలేను అంటే నేను వారి యొక్క సంస్కారాలని అంగీకరించలేను అని. ఇప్పుడు మనకి మనం ప్రశ్నించుకోవాలి, నేను ఇతర ఆత్మ యొక్క సంస్కారాలని అంగీకరించగలనా? అంగీకరించగలనా? ఎస్ ఆర్ నో? ఎప్పటి వరకు మనం ఆ సంస్కారాన్ని మనం క్రియేట్ చేసుకోమో అప్పటి వరకు మరి నిజంగా సత్యుగం రాదు. సత్యయుగాన్ని తీసుకురావడం కొరకు ఒకటే సంస్కారాన్ని మనం రచించాలి. అదేమిటి అంటే ఇతర ఆత్మ యొక్క సంస్కారాలను మనం అంగీకరించేటువంటి సంస్కారం. ఎక్కడైతే అంగీకారం ఉంటుందో అక్కడ మనసు చాలా సంతోషంగా ఉంటుంది, గౌరవం లభిస్తుంది, అందరి ఆశీర్వాదాలు ఉంటాయి, అన్నీ వచ్చేస్తాయి. అక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ మనము ఇతర ఆత్మ ఏదైతే ఉందో, బాబా ఏం చేశారు వచ్చి, బాబా ఏం చేశారు చూడండి, బాబా ఏమంటారు, మీరెవరో ఎలా ఉన్నారో అలా నా వారిగా ఉన్నారు అంటారు. ఒకటే చెప్పారు బాబా, మీరు పిల్లలు ఎవరో ఎలాంటి వారో ఏ స్థితిలో ఉన్నారో నా వారిగా ఉన్నారు. అప్పుడు బాబా నుండి మనకు ఎలాంటి శక్తి లభించింది? ప్రేమ. ఇప్పుడు మనం ఎప్పుడైతే మేము జ్ఞానంలో ఉన్నామో అంటామో, బాబా యొక్క మాటల్ని ఫాలో చేస్తున్నామో అంటామో, మరి ఈ ఒక్క విషయాన్ని మనం ఫాలో చేయాలి. ప్రతి ఆత్మతో పాటు మనం ఇప్పుడు ఈ ఒక్క సంస్కారం పైన అటెన్షన్ని ఇవ్వాలి. అప్పుడు మొత్తం పురుషార్థం అంతా తేలికవుతుంది. మొత్తం పురుషార్థం అంతా చేస్తున్నట్లే. ఇంకా ఆత్మ ఏకరస స్థితిలో ఇంకా మనసు శాంతించి వ్యర్థ సంకల్పాలు సమాప్తమై నెగిటివ్ ఆలోచనలు చెడాలోచనలన్నీ దూరమై అంతా కేవలం ఈ ఒక్క విషయంతో జరుగుతుంది. కేవలం ప్రతి ఒక్కరిని చూస్తూ, ప్రతి ఒక్కరి సంస్కారాన్ని వ్యవహారాన్ని చూస్తూ ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి, చెప్పండి. అంగీకరించాలి అంటే అర్థం ఏంటి? యాక్సెప్ట్ చేయడము, అంగీకరించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ ఉంది, పుష్పాలు ఉన్నాయి. ఇక్కడ నేను ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేశాను, అంగీకరించాను అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? దీన్ని చూస్తూ దీని గురించి ఒక్కటి కూడా నేను సంకల్పము ఇక్కడ చేయట్లేదు. రెండోది, ఇదెందుకు ఇక్కడ ఇలా పెట్టారు? ఇలా పెట్టాల్సింది కదా, ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టాల్సింది, కొంచెం పక్కకు. ప్లాస్టిక్ పూలు పెట్టారేంటి? కనీసం సహజమైనటువంటి పుష్పాలని పెట్టలేకపోయారా? ఏంటసలు ఇలాంటి కాలం వచ్చేసింది, ప్లాస్టిక్ పూలను వాడడం ఏంటి? ఇలా ఆలోచించడము అంటే, అంటే ఒకటేమో ఒక స్థితిలో ఫుల్ స్టాప్ పెట్టేశారు, ఇంకో స్థితిలో చాలా పొడుగుగా దాన్ని సాగిస్తున్నారు. మరి ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. రోజంతా ప్రతి పరిస్థితిని చూస్తూ, ప్రతి ఆత్మతో పాటు నడుస్తూ, ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలను చూస్తూ పెడితే ఫుల్ స్టాప్, లేకపోతే చాలా పొడవైన సంకల్పాల యొక్క లిస్ట్, చాలా పొడవైన సంకల్పాల యొక్క లిస్ట్. ఇప్పుడు ఆ లిస్ట్ ఎంత పెద్దగా ఉంది అంటే, మనం ఒకరి గురించి ఆలోచిస్తూ ఉండగానే అంతలోనే ఇంకొకరు కూడా ఆ లిస్టులోకి వచ్చేస్తారు. మళ్ళీ అంతసేపట్లోనే ఇంకో దృశ్యం కూడా కనబడుతూ ఉంటుంది. అంతలో మళ్ళీ ఇంకొక విషయం గుర్తొచ్చేస్తుంది. ఇలా మనస్సు నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఏ మనస్సు అయితే రోజంతా కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుందో, అది ఇంకా మరుసటి రోజు తెల్లవారి 4 గంటలకి ఏం చేస్తుంది? ఉదయం 4 గంటలకి ఏం చేస్తుంది? ఇంకా ఆ మనసు ఇంకా నిద్రైనా పోతుంది, లేకపోతే మళ్ళీ అదే ఆలోచనలు, నిన్న నడిపించిన ఆలోచనలనైనా నడిపిస్తూ ఉంటుంది. అందుకే అమృత వేళ అలా ఒక ఇంద్రజాలంలాగా మ్యాజిక్ ఏమీ జరగదు. అమృత వేళ అనేది ఒక మ్యాజిక్ కాదు. ఉదయం లేవగానే సడన్ గా మీరు ఆత్మాభిమానిగా అయిపోవడానికి, అకస్మాత్తుగా మీరు పరంధామం వెళ్ళిపోవడానికి అలాంటి ఇంద్రజాలం ఏమీ జరగదు. అమృత వేళ అనేది నిన్నటి రోజును ఎలా గడిపాము అనే దానికి ఒక ప్రతిబింబం. ఒకవేళ ఈరోజు నా రోజును నేను చాలా ఎక్కువ ఆలోచనలతో వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని, ఇది ఇలా చేస్తున్నారు ఇలా బాగా ఆలోచిస్తూ అలసిపోయారు అంటే, ఎంత అలసిపోయారు అంటే మరి ఈ అన్ని ఆలోచనలు ఎలాంటి స్థితిలో ఉండి చేసినట్టు, దేహాభిమానం యొక్క స్థితిలో. ఆత్మాభిమానిగా ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలే రావు. ఎందుకంటే ఆత్మాభిమానిగా ఉండడము అంటే అంగీకరించడం. అంగీకరించడము అనగా మీ సంస్కారము నా ఆత్మ పైన ప్రభావము వెయ్యజాలదు అని. సంస్కారం ఉంది, కనిపిస్తుంది, కానీ ఇక్కడ వచ్చి మాత్రం అది నిలవదు. ఏ విధంగా ఈ ఫ్లవర్ వాజ్ ఉంది, కనిపిస్తుంది, అది నకిలీది అనేది కూడా కనిపిస్తుంది, కానీ మనసులో ఆలోచనలు మాత్రం దాని పట్ల నడవట్లేదు. అదేవిధంగా ఎవరిలో అయినా ఏదైనా విషయం కనబడుతుంది, సపోజ్ ఎవరిలో అయినా బాగా అబద్ధాలాడేటువంటి సంస్కారమే ఉంది, మనకు కనిపిస్తుంది వీరిలో అబద్ధం ఆడేటువంటి సంస్కారము ఉంది అని కనిపిస్తుంది, కానీ దాని తర్వాత కూడా దానిపైన ఏ రకమైనటువంటి కామెంటరీ మనం చేయకపోతే అప్పుడు దాన్ని ఏమంటారు, వాళ్ళ సంస్కారాన్ని మనము అంగీకరించినట్లు. మన చిత్తం పైన పెట్టుకుంటే అది చిత్తం పైన ఉంది అంటే దాని యొక్క చింతన కూడా తప్పనిసరిగా నడుస్తుంది. అప్పుడు ఇంకా అతి త్వరలో అది మన సంస్కారంగా మారిపోతుంది. అందుకే ఈ ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా అభిరుచితో చేయాల్సినటువంటి ప్రాక్టీస్. విషయాలు కనబడతాయి కానీ ఇక్కడ కూర్చుంటాయి, కూర్చుంటున్నాయంటే అవి మనసులో నడుస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు అటెన్షన్ ఇచ్చి అవి నడవడం మొదలు కాగానే ఏం చేయాలి, ఏం చేయాలి, ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి, బిందువు పెట్టేసేయాలి. అటెన్షన్ ఇవ్వాలి, బిందువు పెట్టాలి, అంతే సంకల్పాలను అక్కడికే సమాప్తం చేయాలి. ఒక్కసారి ఆ సంకల్పాలు ఇంకా సమాప్తం అవ్వగానే ఆత్మ రక్షింపబడుతుంది, వ్యర్థ చింతన సమాప్తమవుతుంది, తగ్గిపోతుంది. ఒకవేళ రోజంతలో ఇలాంటి శ్రద్ధ ఉన్నట్లయితే ఇంకా మరుసటి రోజు ఉదయం యోగం చేసే ఛాన్సెస్, ఇంకా రేపు ఉదయం యోగం కుదిరే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. ఎందుకంటే మనం ఒకవేళ ఆ వ్యర్థ చింతనకు బిందువు పెట్టేసినట్లయితే మనం దేహాభిమానం నుండి ఆత్మాభిమానం వైపు బదిలీ అవుతే, షిఫ్ట్ అవుతే ఇంకా మంచి అనుభవం కలుగుతుంది. చూడండి, నేను ఆత్మను, నేను ఆత్మను అని రోజంతలో అలా ఎవరైనా అనగలుగుతారా? అలా ఆలోచించడం ఉంటుందా రోజంతలో, నేను ఆత్మను ఆత్మను అని? నేను ఆత్మనే, కానీ ఏంటి దాని అర్థం? నేను ఆత్మను అంటే దానికి ప్రాక్టికల్ ప్రూఫ్ ఏంటి? అది మనం ఇప్పుడు తీసుకురావాలి. నేను ఆత్మను అంటే వీరు కూడా ఆత్మే అంటే ఇవి ఆత్మ సంస్కారాలు అని అనుకోవడం అంటే దాన్ని నేను అర్థం చేసుకున్నాను, అంగీకరించాను, వీరు కూడా ఆత్మ అని. దాన్ని ఆత్మాభిమాని స్థితి అంటారు. నేను అంగీకరిస్తూ ఉన్నాను, వీరు కూడా ఆత్మనే, ఇవి వీరి సంస్కారాలు అని. ఆ క్షణంలో మనం జ్ఞాని ఆత్మగా ఉన్నట్లు, కేవలం ఆ క్షణంలో మనం జ్ఞానంలో ఉన్నట్లు. అది తప్పితే మనం ఇంకా మిగతా క్షణంలో జ్ఞానంలో ఉన్నట్టు కాదు. ఒకవేళ మనం రోజంతా ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే, ఏ క్షణమైతే మనం అంగీకరిస్తామో ఆ క్షణం నుండి ఇంకా కోపం అనేది వస్తుందా? కోపం వస్తుందా? రాదు. ఎదుటివారిని ఇంకా కించపరచడము అది కూడా చేయం, విసిగెత్తిపోవడము, చికాకు పడటము ఉండదు. గౌరవం ఇవ్వడం చాలా సహజమైపోతుంది, ప్రేమ సహజమవుతుంది, ఆత్మాభిమాని స్థితి చాలా న్యాచురల్ అయిపోతుంది. చూడండి, అంతా సహజమైపోతుంది. ఒకవేళ రోజంతలో మీరు నేను ఆత్మను, నేను శాంత స్వరూపాత్మను, నేను ప్రేమ స్వరూపాత్మను, నేను మాస్టర్ సర్వశక్తివంతును ఇలా మీరు ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? ఏం రిజల్ట్ ఉండదు. అంతే, ఊరికే అలా అనుకుంటూ ఉంటారు తప్ప ఖాళీగా ఏమీ పరిణామం మాత్రం ఉండదు. ఊరికే నేను ఆత్మను అని అనుకోవడంతో కర్మల్లోకి రాగానే జ్ఞానము, సమాచారం అనేది మనకి చాలా ఎక్కువగా లభిస్తుంది. ఆ సమాచారంతో మనలో సంకల్పాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, వాటి ఆధారంగా మనం సంకల్పాలని రచిస్తాము. ఇప్పుడు నేను ప్రేమ స్వరూప ఆత్మను, ఇదొక సంకల్పం, ఇది సంస్కారంగా తయారు కాలేదు. ఇంకా సంస్కారం ఎప్పుడు తయారవుతుంది? ఎన్ని సంకల్పాలనైనా సరే మీరు రచించండి, మీరు 2 గంటలు 4 గంటలు బట్టీలో కూర్చోండి, ఎన్ని మంచి మంచి సంకల్పాలైనా రచించండి, కానీ అవి మీ సంస్కారాలుగా తయారు కావు. సంస్కారం ఎప్పుడు తయారవుతుంది? మొదటి రోజులో ఏం నేర్పించారు? మనసు ఏమో సంకల్పాలను రచిస్తుంది, బుద్ధి ఏమో నిర్ణయిస్తుంది, ఆ తర్వాత మనం దాన్ని కర్మల్లోకి తీసుకొస్తాము. ఎప్పుడైతే కర్మల్లోకి తీసుకొస్తామో అప్పుడు సంస్కారంగా తయారవుతుంది. ఎప్పటి వరకైతే కర్మల్లోకి రాలేదో అప్పటి వరకు సంస్కారంగా కాదు. అలాగే ఎప్పటి వరకైతే రిపీటెడ్గా పదే పదే అదే కర్మల్లోకి రాదో అప్పటి వరకు అది సంస్కారంగా తయారవ్వదు. మనం 20 సంవత్సరాల నుండి రోజు కూర్చొని మనకు మనం చెప్పుకుంటూ ఉండొచ్చు, నేను శాంత స్వరూపాత్మను, నేను శాంత స్వరూపాత్మను అని. కానీ ఒకవేళ అది కర్మల్లోకి రాలేదు అంటే సంస్కారాలు పరివర్తన అవ్వవు. అందుకే మనలో ఎంతోమంది అంటూ ఉంటారు, నేను చాలా కాలం నుండి జ్ఞానంలో ఉన్నాను. పరివారం వాళ్ళు ఏమంటారు? కానీ వీళ్ళల్లో ఏం మార్పే రాలేదండి అంటారు. ఇంకా చెడిపోయారు తప్ప అసలు వీళ్ళల్లో ఏం మార్పే లేదు అంటారు. ఎందుకు అలా అంటున్నారు? ఇంత చక్కటి సుందరమైనటువంటి జ్ఞానం, ఇంత మంచి జ్ఞానంలో కేవలం లాస్ట్ స్టెప్ పైన మనం అటెన్షన్ ఇవ్వకపోవడం వలన అలాంటి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు రోజు అమృతవేళ లెగుస్తున్నారు, మురళి వింటున్నారు, కానీ లాస్ట్ స్టేజ్ అటెన్షన్ ఏంటి? కర్మల్లోకి తీసుకొస్తున్నానా విన్నటువంటి జ్ఞానాన్ని? కర్మల్లోకి ఉపయోగిస్తున్నానా? ఒకవేళ కర్మల్లోకి తీసుకురాలేదు అంటే మార్పు రాదు. మనలో ఎవరికైనా కోపం వస్తుందా? మంచిదే. మరి ఎప్పుడు ఈ కోపం వదులుతుంది? ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ఎప్పుడు వదిలించుకుంటారు దీన్ని? ఎప్పుడు? మీకు తెలుసా, ఎప్పుడైతే మనం జ్ఞానంలో వచ్చామో ప్రతి ఒక్కరూ జ్ఞానంలో వచ్చినప్పుడు మనవి పెద్ద పెద్ద సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 6 నెలల్లో మార్పు వచ్చేస్తాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఓహో నేను ఎంత అద్భుతమైనటువంటి స్థానానికి వచ్చాను, ఇదొక ఇంద్రజాలం లాగా ఉంది, 6 నెలల్లో నాలో ఎంత మార్పు వచ్చింది అనుకుంటారు. మరి 6 నెలల్లోనే ఇంత మార్పు వచ్చింది అంటే ఇంకో ఏడెనిమిది నెలల్లో ఇంకా చాలా మార్పు వస్తుంది అని అనుకుంటాం. కానీ 6 నెలల తర్వాత మన ప్రయాణం మారిపోతుంది. 6 నెలల తర్వాత మనకి 10 నెలలైపోయినా 20 నెలలైపోయినా లేక ఇంకా దానికన్నా ఎక్కువైనా కొన్ని సంస్కారాల్లో అసలు ఏమాత్రం మార్పు అనేది ఉండదు. కొన్ని సంస్కారాలు 6 నెలల్లోనే పెద్ద పెద్దవి, చాలా పెద్దగా అనిపించినవి, కష్టం అనిపించినవి, అవి తొందరగా 6 నెలల్లోనే తొలగిపోయాయి. కానీ చిన్న చిన్నవి ఇప్పటి వరకు పట్టుకునే ఉన్నాయి. మరి అవెన్ని సంవత్సరాల్లో తొలగిపోతాయి, అవెన్ని సంవత్సరాలు పడతాయి, అవి వాటంతటవి తొలగిపోయేవి కావు, అవి తొలగవు. మనం ఆ సంస్కారాలపైన ప్రతిరోజు అటెన్షన్ ఇస్తూ, ప్రతి కర్మలో దానిపైన శ్రద్ధ పెడుతూ, దాన్ని పూర్తిగా తొలగించుకోనంత వరకు ఆ సంస్కారం పోదు. ఇప్పుడు చూడండి, మనలో ఎంతమందికి ఇతరులను కించపరిచేటువంటి సంస్కారం ఉంది? కించపరిచే సంస్కారం, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఇలాంటి వారు, అలాంటి వారు అని ఎవరెవరిలో ఉంది ఇలాంటి సంస్కారం? ఈరోజు ఎవరు నిర్ణయించుకుంటారు, ఇంకా రేపు రోజంతట్లో నేను ఎవరిని కించపరచను, ఏ ఒక్కరిని కూడా కించపరచను అని అలా అనేవారు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. పక్కనా, నిజంగానా? ఒక్కరోజు, కనీసం ఒక్కరోజు నా ఎదురుగా ఎవరిలో ఏది కనిపించినా సరే, నేను మాత్రం ఏ ఆత్మను కించపరచను. ఒక్కరోజు కొరకు సాధ్యమేనా? ఇది పురుషార్థం. ఎప్పటి వరకైతే ఇది చేయమో రోజు ఒక్కొక్క విషయాన్ని తీసుకొని, అప్పటి వరకు ఈ చిన్న చిన్న సంస్కారాలు తొలగవు. మరి చిన్న చిన్న సంస్కారాలు తొలగవు అంటే మనం ఈ జీవితాన్ని ఎంజాయ్ కూడా చేయలేము. మనం చూస్తున్నాం, ఎంతో కాలం నుండి జ్ఞాన మార్గంలో ఉంటున్నాం కానీ ఆత్మలో శక్తి అంతగా నిండలేదు ఇంకా. మరి చాలా ముఖ్యమైనటువంటి విషయము, ఒకరికొకరి సంస్కారాలని అంగీకరించాలి. లౌకిక పరివారంలోనూ, అలాగే అలౌకిక పరివారంలో కూడా, పెద్దవాళ్ళ ముందు కూడా. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన విషయము, తనతో పాటు లౌకిక పరివారంలో ఎవరెవరైతే ఉంటారో, ఒకవేళ వారు జ్ఞానంలో నడవకపోతే వారి పట్ల ఒక్కటి కూడా తిరస్కారం యొక్క సంకల్పాన్ని మనం రచించకూడదు, ఎప్పుడు కూడా రచించకూడదు. వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలాంటి వారు, వీళ్ళు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు, వీళ్ళు చూడండి ఎంత సమయానికి లెగుస్తూ ఉంటారు, వీళ్ళు ఇలాంటి వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు, వీళ్ళు పూజలే చేస్తూ ఉంటారు, వీళ్ళు అలా ఉన్నారు, ఇలాంటి తిరస్కారం యొక్క సంకల్పాలు, ఇలాంటి అగౌరవపూర్వకమైనటువంటి సంకల్పాలు, ఇవి మనం చేయకూడదు. ఒకవేళ ఇలాంటి సంకల్పాలు మన నుండి వారికి చేరితే, వారి నుండి మనకి ఎలాంటి సంకల్పాలు వస్తాయి, వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు ఇలాంటి వారు, వీళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారు. మనం అందరికీ దూరం అయ్యేది లేదు. మనం ఒకవేళ అందరినీ బాబాతో జోడించాలి అంటే ముందు అందరితో మనం జోడింపబడి ఉండాలి. మనం పరివారాన్ని జోడించి ఉండాలి. వాళ్ళు ఏ భోజనం చేస్తారో, వారి దినచర్య ఎలా ఉంటుందో, వారు ఏ రూపంలో పరమాత్ముని నమ్ముతూ ఉన్నారో, అది కరెక్టేనా? అది కరెక్టేనా? అవునా కాదా? వారు నడుచుకునే విధానం కరెక్టేనా కాదా? ఎల్లప్పుడూ ఈ సంకల్పం ఉండాలి. ఈ సమయంలో వారి పరిస్థితి, వారి అనుసారంగా వారు ఏదైతే చేస్తున్నారో అది వారి కోసం పూర్తిగా కరెక్టే అని. ఎప్పటి వరకైతే మనం ఆ గౌరవం వారి పట్ల క్రియేట్ చెయ్యమో అప్పటి వరకు వారు బాబాతో ఎప్పుడూ జోడింపబడరు. అప్పటి వరకు మన దగ్గరికి రారు. ఎందుకంటే మనం వారిని అగౌరవపరుస్తున్నాం కాబట్టి వారు మనల్ని అగౌరవపరుస్తారు. మనం ఎవరినైతే నమ్ముతున్నామో దాన్ని కూడా వారు అగౌరవపరుస్తారు అప్పుడు. మరి గౌరవం అనేది సంబంధాల్లో చాలా ముఖ్యమైనటువంటిది. పరివారం అనేది అందరూ కలిసి ఉండాల్సింది. ప్రేమ పరివారంలో ఎంత ఉండాలి అంటే జ్ఞానంలో రాకముందు కూడా లేకపోవచ్చు, అంత ప్రేమ ఇప్పుడు ఉండాలి. అంత ప్రేమ ఉండాలి. రోజంతలో నేను అది ముట్టుకోను, అది అది తీసుకోను, నేను ఇది తింటాను, మీరు అలా తీసుకోకూడదు, ప్రతి క్షణం స్వయాన్ని అలా వేరువేరుగా చేసుకోకూడదు. అన్ని ధారణల్ని మనం ఫాలో అవ్వాలి, కానీ అలా కట్ కట్ చేసుకుంటూ కాదు, వారితో పాటు మిక్స్ అవుతూ చెయ్యాలి, వారితో ప్రేమగా నడుచుకుంటూ చెయ్యాలి. అప్పుడే ఆత్మకు కూడా లోపల నుండి చాలా సంతోషం కలుగుతుంది, వారికి కూడా సంతోషం కలుగుతుంది, గౌరవం లభిస్తుంది, పరివారం అంతా కలిసి ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు మన పరివారాలన్నీ కలవాలి. ఎలాంటి పరివారాలు ఇప్పుడు ఉదాహరణగా కావాలి అంటే ఇప్పుడు సమాజంలో అలాంటి పరివారాలే ఒక ఉదాహరణగా అందరి ముందు కనిపించాలి. బాబా అలాంటి ప్రత్యక్షత మన ద్వారా చేయించాలి. ఎందుకంటే ఈరోజు పరివారాలన్నీ కూడా అలా పడిపోతూ ఉన్నాయి. మనం ఒక శాంపుల్ని క్రియేట్ చెయ్యాలి. చేస్తారా? మరి చేస్తారా చేయరా? అందుకే బాబా ఇప్పుడు మురళిలో ఏం చెప్పారు, పిల్లలు ఇప్పుడు ఇంకా మీ ముఖము మరియు నడవడికతో సేవ చేయండి అన్నారు. మరి నడవడిక ఎక్కడ? ఎప్పుడైతే సెంటర్కి వస్తామో అప్పుడు స్థితి ఎలా ఉంటుంది? చాలా లైట్గా, తేలిక, ఫరిష్టగా, చాలా ప్రేమగా అందరితో ఓం శాంతి అక్కయ్య అని మాట్లాడతారు. ఓం శాంతి, మీరు ఎలా ఉన్నారు అంటారు. ఆ తర్వాత ఇంకా కాసేపటికి ఆ ఫరిష్ట ఎలా అవుతుంది? ఉదయం ఉదయం ఏ ఫరిష్ట వ్యవహారం అయితే మనలో ఉందో అది 8-9 గంటలు అవ్వగానే ఉదయము ఏమవుతుందా? ఫరిష్ట ఎలా ఉంటుందా? ఫరిష్ట యొక్క వ్యవహారం నెమ్మది నెమ్మదిగా ఆ ఫరిష్ట కాస్త మనిషి అయిపోతుంది. ఇదేంటి ఇలా పెట్టారు, అలా ఎందుకు చేస్తున్నారు, ఇది ఇక్కడ నుండి తీసేయండి, ఏమైపోయింది ఇలాంటి వ్యవహారంతో? ఆ ఫరిష్ట కాస్త, ఆ మధురమైన వ్యవహారం కాస్త తొలగి సాధారణ మనిషిగా మారిపోయినట్లు. అందుకే అటెన్షన్. ఈ అటెన్షన్ లేనట్లయితే మళ్ళీ అలా తయారైపోతారు. అందుకే బాబా ఏమన్నారు, ప్రతి ఒక్క గంట తర్వాత ఏం చేయాలి? మనలో ఎవరెవరు అది చేస్తూ ఉన్నారు, ఇంకా ప్రతి ఒక్క గంటకి ఒక నిమిషం బాబా స్మృతిలో కూర్చోవడం ఎవరెవరు చేస్తున్నారు? ఇది చాలా సుందరమైన విధానం, చాలా అక్యురేట్గా, చాలా సైంటిఫిక్గా ఉంది ఇది. ప్రతి ఒక్క గంట తర్వాత మళ్ళీ తిరిగి యోగంలో కూర్చోవాలి. ఎందుకు? ఉదయం కూర్చున్నాం కదా, ఉదయం కూర్చున్న తర్వాత మళ్ళీ ఎందుకు? మురళి విన్నాము, స్థితి ఎలా ఉంది? మురళి విన్నంత వరకు చాలా పవర్ఫుల్గా, చాలా ఉన్నతంగా ఉంది. కానీ నెమ్మది నెమ్మదిగా స్థితి ఏమైపోయింది? క్రిందకు వచ్చేస్తూ వచ్చింది. పరిస్థితులు ఎదురవుతూ వచ్చాయి, వాతావరణం ప్రభావం పడింది, నెమ్మది నెమ్మదిగా డౌన్ అవుతూ వచ్చింది. మళ్ళీ యోగంలో కూర్చోగానే స్థితి ఎలా మారిపోతుంది? మళ్ళీ పైకి వెళ్తుంది. అందుకే ప్రతి ఒక్క గంట తర్వాత ఒక్క నిమిషము, ఇది చాలా మంచి లాస్ట్ టెక్నిక్ ఇది, సాకార్ మురళిలో బాబా ఏమన్నారు అంటే ప్రతిరోజు 8 గంటలు జ్ఞాపకం చేయండి అన్నారు. మరి మనలో ఎంతమంది చేస్తూ ఉన్నారు రోజంతలో 8 గంటలు? ఎంతమంది చేస్తున్నారు? ఏదైతే వాస్తవికమైనటువంటి మన సబ్జెక్టు సిలబస్ ఉందో అందులో 8 గంటలు జ్ఞాపకం చేయాలి అని ఉంది. ఇప్పుడు బాబా మనకి అవ్యక్త మురళిలో ఎగ్జామ్స్కి ముందు ఏం చెప్తున్నారు అంటే గంటకి 1 నిమిషమైనా జ్ఞాపకం చేయండి అంటున్నారు. ఎంత చేంజ్ అయిపోయింది చూడండి సిలబస్. టీచరు మొదట్లో సిలబస్ ఏదైతే ఉంటుందో అది పెద్ద పెద్దగా ఉంటుంది, ఎగ్జామ్స్కి దగ్గర అవుతూ ఉంటే మనం ఎక్కువగా అంత సిలబస్ చదువుకోలేదు అంటే టీచర్ ఏం చేస్తారు? అప్పుడు ఇంకా తగ్గించేస్తారు, ఆ పుస్తకం యొక్క సైజ్ కూడా తగ్గిపోతుంది, అంత సన్నగా అయిపోతుంది. చిన్న చిన్న టిప్స్ టెక్నిక్స్ అన్నీ బాబా చెప్తూ ఉంటారు. ఆ చిన్న చిన్న టిప్స్ టెక్నిక్స్ ఏవైతే టీచర్ తెలియజేస్తారో అందులో కూడా అండర్లైన్ చేసి మరీ చెప్తూ ఉంటారు. మీరు ఈ మాత్రం గుర్తుంచుకోండి చాలు పాస్ అయిపోతారు అని అంటారు. కానీ ఒకవేళ మనం స్టూడెంట్స్ ఆ మాత్రం కూడా గుర్తు చేసుకొని రాకపోతే ఇంకా పాస్ కూడా కాలేము. కావున ఒరిజినల్ సిలబస్ ఏదైతే ఉందో అందులో బాబా ఏం చెప్పారు అంటే రోజంతలో 8 గంటలు జ్ఞాపకం చేయండి అన్నారు. కానీ లాస్ట్ సిలబస్లో టెక్నిక్ ఏం చెప్పారు? గంటకి 1 నిమిషం జ్ఞాపకం చేయండి అని. మరి మనం గంటకి 1 నిమిషం కూడా బాబాని జ్ఞాపకం చేయకపోతే అప్పుడేమవుతుంది? ఏమవుతుంది? ఈరోజు నుండి చేద్దామా మరి గంటకి 1 నిమిషం? చూడండి ఈ రోజుల్లో మనకి సాధనాలు కూడా ఎన్నో ఉన్నాయి, ఆ సాధనాన్ని ఉపయోగిద్దాం. దీనికోసం సాధనాన్ని ఉపయోగించండి. ప్రతి గంటకి ఒకసారి మీరు అలారం పెట్టుకోండి. ఈ రోజుల్లో అయితే మొబైల్ ఫోన్స్లో ఎన్ని రకాల అలారమ్స్ పెట్టుకోవచ్చు. మరి అలా 12 గంటల అలారం పెట్టుకోండి గంట గంటకి. దానంతట అదే మ్రోగుతూ ఉంటుంది. ఇంకా ప్రతి గంటకి ఇంకా 1 నిమిషం. ఒకవేళ యోగం కుదరకపోయినా సరే మీరు కనీసం సైలెన్స్లో ఆ 1 నిమిషం కూర్చున్నా కానీ అది కూడా మన స్థితిని ఎంతో పరివర్తన చేస్తుంది. కేవలం మీరు సైలెన్స్లో కూర్చున్నా సరే, కేవలం గుర్తొచ్చింది ఇంకా నేను సైలెన్స్గా కూర్చోవాలి 1 నిమిషము అని, అది కూడా ఆత్మకెంతో శక్తినిస్తుంది. ఇది చాలా చిన్న విషయమే, దీన్ని లైట్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా చిన్నదే కానీ చాలా శక్తివంతమైనది. మరి ఎవరెవరు ఈరోజు పక్కా చేసుకుంటారు గంటకి 1 నిమిషం బాబాని జ్ఞాపకం చేస్తాను అని? బాబా గత 3 సంవత్సరాల నుండి ప్రతి అవ్యక్త మురళిలో ఇది చెప్తూ ఉన్నారు. మరి ఎంతో ఇంపార్టెంట్ అయితేనే ఇలా చెప్తారు కదా, చాలా ముఖ్యమైనదైతేనే ఇలా చెప్తారు కదా. ఇంకా బాబా డ్రిల్ కూడా చేయిస్తూ ఉన్నారు. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ టైం అయితే బాబా ఏమన్నారు, ప్రతి గంటకి అంతకుముందు చెప్పారు ప్రతి గంటకు 1 10 నిమిషాలు చేయండి అని. ఆ తర్వాత 15 రోజులకి మళ్ళీ నెక్స్ట్ టైం రాగానే బాబా ఏమన్నారు, పిల్లలు గంటకి 10 నిమిషాలు అనగానే అందరూ ఇంకా భారీగా అయిపోయారా, సరే పర్వాలేదు 10 మినిట్ అంటే 10 నిమిషాలు కాకపోవచ్చు, 9 నిమిషాలు కాకపోవచ్చు, 8 నిమిషాలు కాకపోవచ్చు, అలా తగ్గిస్తూ తగ్గిస్తూ బాబా ఎక్కడి వరకు వచ్చారు? ఇప్పుడు అంతకన్నా తక్కువగా టీచర్ ఏం చేయగలుగుతారు? 1 నిమిషమైనా చేయాలి కదా. అందుకే ఈ రోజటి నుండి ఇంకా అలారం పెట్టుకోండి. ఈ చిన్న చిన్న విషయాలు మన పురుషార్థాన్ని ఏం చేస్తాయి, చాలా సహజం చేస్తాయి. ఇప్పుడు ఇంకా పురుషార్థాన్ని మనం చాలా సహజం చేసుకోవాలి, పురుషార్థాన్ని చాలా లైట్గా చేసుకోవాలి. విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏవైతే పట్టుకొని ఉన్నామో వాటిని ఇంకా ఇప్పుడు విడిచిపెట్టాలి. ఇప్పుడు చూడండి బాబా మనకి ప్రతిరోజు మురళిలో పెద్ద పెద్ద విషయాల కోసం తయారు చేస్తూ ఉంటారు, మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బాబా చెప్తూ ఉంటారు, పిల్లలు ఎవరైనా శరీరం విడిచిపెట్టినా కానీ మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్తారు బాబా, పూర్తి తేలికగా. మరి మనలో చాలా వరకు ఎక్కువ శాతం మంది ఇందులో పాస్ అయిపోతూ ఉంటాం. పాస్ అవుతాం కదా, మనం అంటూ ఉంటాం మా ఇంట్లో ఫలానా వారు శరీరం విడిచిపెట్టారు కానీ నేను మాత్రం చాలా తేలికగా ఉన్నాను అని, నేను అసలు ఏమాత్రం ఏడవలేదు అంటారు. కానీ నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో ఇక్కడైతే నాకు కూర్చోడానికి కుర్చీ కూడా దొరకలేదు అని అంటారు. మధుబన్కి వచ్చాను నేను, నాకు అసలు డైమండ్ హౌస్లో ఉండడానికి ఇవ్వనే ఇవ్వలేదు అంటారు. బాబాను కలుసుకోవడానికి కూర్చుంటే అసలు బాబా మిలన్ టర్న్లో నాకు అసలు మంచి కుర్చీనే దొరకలేదు అంటారు. లేకపోతే వాళ్ళకేమో బాబాను కలవడానికి స్టేజ్ పైన రిబ్బన్ దొరికింది, నాకేమో రిబ్బన్ కూడా లభించలేదు అంటారు. అప్పుడు ఎంత ఏడుస్తూ ఉంటారు, ఇంకా మరి లోపల ఏడుస్తారా లేదా, నేను చాలా సేవ చేశాను నన్ను అసలు అడగను కూడా అడగలేదు, కనీసం టోలీ కూడా పెట్టలేదు. నేను ఈ సేవ చేస్తూ ఉన్నప్పుడు నా సేవను వాళ్ళకి ఇచ్చేశారు. మనం పెద్ద పెద్ద విషయాల్లో చాలా స్థిరంగా ఉంటున్నాం కానీ చిన్న చిన్న విషయాల్లో, ఈ చిన్న చిన్న విషయాల్లో ఎలా ఉంటున్నాం, ఏమవుతున్నాం? అదేంటి, పెద్ద పెద్ద విషయాల్లోనేమో చాలా స్థిరంగా ఉంటూ చిన్న చిన్న విషయాల్లో ఇలా ఏడవటం ఏంటి, ఇలా ఎలా జరుగుతుంది? చూడండి, ఎవరైనా శరీరం విడిచిపెడితే అంత పెద్ద విషయంలో కూడా మనం చాలా తేలిక స్థిరంగా ఉంటున్నాం. కానీ ఎవరైనా మనల్ని కుర్చీపైన కూర్చోండి అని అనకపోతే ఉదాసీనంగా అయిపోతూ ఉన్నాం చిన్న విషయానికే. ఎందుకు అలా జరుగుతూ ఉండొచ్చు, ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ప్రతిరోజు బాబా ఏదైతే మురళిలో చెప్తున్నారో అందులో బాబా ఎక్కడ కూడా చెప్పలేదు అసలు మనకి, కుర్చీ ఇవ్వకపోతే మీరు ఇలా ఉండాలి అని ఎప్పుడు కూడా చెప్పలేదు. బాబా ఏం చెప్పారు, ఎవరైనా శరీరం విడిచిపెడితే అప్పుడు మీ స్థితి ఇలా ఉండాలి అని చెప్పారు. రోజు మురళిలో ఏదైతే బాబా చెప్తున్నారో అది వింటూ వింటూ ఏమవుతుంది, అది మనలో పక్కా అయిపోతుంది. బాబా చెప్పలేదు కదా టీచర్ టోలీ ఇవ్వకపోతే ఉదాసీనంగా అవ్వకూడదు అని, అలాంటిది ఎక్కడైనా మురళిలో చెప్పారా, చెప్పలేదు కదా అనుకుంటారు. బాబా ఏమన్నారంటే బిల్డింగ్ పడిపోయినా కూడా ఉదాసీనంగా కాకూడదు అన్నారు, కాబట్టి అలాంటివన్నీ చేయగలుగుతున్నాము. కానీ ఈ చిన్న చిన్నవి బాబా చెప్పలేదు కదా అనుకుంటారు, అందుకే ఏడుపొస్తుంది అంటారు. ప్రపంచంలో ఏం జరిగినా కానీ చింతించవద్దు, కానీ నన్ను కనీసం మంచినీళ్ళ గ్లాస్ కూడా అడగలేదు అనుకుంటే ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటారు. ఈ ప్రిపరేషన్ మనకి మనం చేసుకోవాలి. బాబా మనకి పెద్ద కఠినమైనటువంటి దృశ్యాలను చూపించారు. చిన్న చిన్న దృశ్యాల్లో అయితే మనం ఆటోమేటిక్గా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనము పెద్ద పెద్ద కష్టతరమైనటువంటి దృశ్యాల కోసమేమో చాలా బలంగా స్ట్రాంగ్గా అయిపోయాము, కానీ చిన్న చిన్న దృశ్యాల కొరకు మనం అసలు ప్రాక్టీసే చేయట్లేదు. ఒకవేళ మనము చాలా కష్టతరమైనటువంటి దృశ్యంలో కూడా స్థిరంగా ఉండగలిగితే ఈ చిన్న చిన్న దృశ్యాల్లో ఏముంది, ఈ చిన్న చిన్న విషయాల్లో ఏం చేయాలి, విషయాలని అలా పట్టుకొని ఉండకూడదు. మనం పట్టుకొని ఉన్నాం, వాళ్ళు ఇలా చేశారు, నన్ను ఇలా అన్నారు, వాళ్ళు నన్ను అడగలేదు, ఈ ఇలాంటి విషయాలు ఎవరైతే పట్టుకొని ఉంటారో వాళ్ళకి ఎగరడము ఏమవుతుంది, ఏమవుతుంది, ఎగరగలుగుతారా? అందుకే ఒక్క పురుషార్థం చేద్దాం, ఇక్కడ ఏ విషయాన్ని మనం పట్టుకొని ఉండకూడదు. చాలా పూర్తి వర్స్ట్ సిచ్యుయేషన్లో కూడా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితిలో, ఎలాంటి కష్టతరమైనటువంటి విషయంలో కూడా, ఎంత పెద్ద విషయమైనా సరే, ఎలాంటి విషయమైనా, మిమ్మల్ని మోసపెట్టారు, ఇంకేదైనా చేశారు, మీకు నింద చేశారు, అయినా పర్వాలేదు, పర్వాలేదు. ఇప్పుడు సమయము, శక్తి అలా మనం వాటిని పట్టుకొని ఉంచడంలో వృధా చేయకూడదు. కలియుగం యొక్క అంతిమంలో ఇలాంటి దృశ్యాలు ఇంకా ఎక్కువగా కనబడతాయి. చాలా ఎక్కువ దృశ్యాలు కనిపిస్తాయి. మనం ఇంకా వాటిని అలా పట్టుకొని ఉండి ఏం సాధించలేం. బాబా ఎప్పుడైతే చెప్తున్నారో, పిల్లలు ఆ దృశ్యాన్ని చూసేటువంటి శక్తి మీలో ఉంటుందా అంటారు బాబా. మరి వినాశనం యొక్క దృశ్యాలను చూసే శక్తి ఉందా? మరి వినాశనం యొక్క దృశ్యాలని బాబా అంటున్నప్పుడు అందులో భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు అది కాదు. వినాశనం యొక్క పెద్ద దృశ్యాలు ఏముంటాయి? వినాశనం యొక్క దృశ్యాలు ఏముంటాయి? భూకంపాలు, వరదలు రావడం ఇది కాదు. వినాశనం యొక్క దృశ్యము ఏంటి అంటే, నాకు అందరికన్నా ప్రియమైనటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నన్ను మోసపెట్టడం, అది వినాశనం యొక్క దృశ్యం. ఎవరిపైనైతే పూర్తి విశ్వాసం పెట్టుకున్నారో వాళ్ళు పూర్తిగా నన్ను వెన్నుపోటు పొడిచి వెళ్ళడం, అది కలియుగం అంతిమం యొక్క దృశ్యం. నా కోసం అదే వినాశనం యొక్క దృశ్యం. అందుకే బాబా వినాశనం యొక్క దృశ్యాన్ని చూసే అంత శక్తి మీలో ఉందా అని అంటారు. ఇప్పుడు మనం అలాంటి దృశ్యాలను క్రాస్ చెయ్యాలి. జ్ఞానము మరియు యోగం అనేది భూకంపాలను, వరదలను, తుఫాన్లను ఫేస్ చేయడానికి కాదు. జ్ఞానం మరియు యోగము ఇలాంటి దృశ్యాలను ఎదుర్కోవడానికి ఉంది. అవి మనం ఎదుర్కోవాల్సినటువంటివి. లోకం ఎన్నో మాటలు అంటారు, చేస్తారు, ఏదైనా జరుగుతుంది, నన్ను అడగరు. మనం వీటి కోసం రాలేదైనా, మనం ఎప్పుడైతే ఇక్కడికి బాబా ఇంటికి వస్తామో అప్పుడు ఒక ఈక్వేషన్ని, మనం ఒక సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా ఉంచుకోవాలి. మనం బాబా ఇంటికి వచ్చేది ఎందుకు అంటే, ఎక్కడి నుండి తీసుకోవడానికి, ఎవరి నుండి తీసుకునేది ఉంది మనం ఇక్కడ? ఇప్పుడు మీ వేలుతో మీరు చూపించండి, ఎవరి నుండి తీసుకునేది ఉంది? ఒక్క వైపు నుండే తీసుకునేది ఉంది, మిగతా అన్ని వైపులా? ఎలా ఎలా ఉండాలి? ఒక్కరి నుండి తీసుకోవాలి, మిగతా అన్ని చోట్ల ఏం చేయాలి? కేవలం ఇవ్వాలి. ఇది చాలా స్పష్టంగా ఉండాలి. నేను కేవలం ఒక్కరి నుండి తీసుకోవాలి. ఎప్పుడైతే బాబా అంటారో, మీకు నేనొక్కడిని తప్ప ఇంకెవ్వరూ లేరు అని. దాని అర్థము సంబంధాలతో మనం దూరంగా ఉండాలి అని కాదు. ఇంకెవరూ లేరు అంటే అర్థం ఏంటి? ఇంకెవరితో ఇచ్చిపుచ్చుకోవడం అనేది లేదు అని అర్థం. ఇంకెవరి నుండి తీసుకునేది లేదు అని అర్థం. అంటే ఒక్క బాబా నుండే తీసుకోవాలి, మిగతా అందరికీ ఇవ్వాలి. ఏ వ్యక్తి నుండి కూడా ఏ రకమైనటువంటిది ఆశించకూడదు. లౌకికం నుండి కాదు, లేక ఇక్కడ నుండి, ఈ పరివారం నుండి కూడా కాదు. ఒకవేళ లభిస్తే థ్యాంక్ యూ, కానీ ఆశించవద్దు. లభిస్తే అందులో కూడా అంత ఎక్కువగా ఉత్సాహపడేది ఏమీ లేదు, ఎందుకంటే లభించినప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది ఆ ఉత్సాహం. నన్ను అడగలేదు, నాకు ఇది చేయలేదు, నాకు సహయోగం ఇవ్వలేదు, నేనైతే ఇంత చేశాను కదా. ఇంత చేశారు అంటే ఎవరి కోసం చేశారు? ఇంత చేశారు అంటే ఎవరిని చూసి చేశారు? సెంటర్ కోసం చేశారా? బాబా కొరకు చేశారా? లేక అక్కిల కోసం చేశారా? ఎవరి కోసం చేశారు? ఇప్పుడు మీరు కోప్పడాలి అంటే వారిని కోప్పడండి. మీరు ఎవరి కోసం చేశారో వారిని. ఇంకా మీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి ఆ ప్రాబ్లం అనేది. అంతేకాని ఇంకెవరితోనో ఈ యొక్క కర్మ ఖాతాను తయారు చేసుకోకూడదు కదా, నేను ఇంత చేశాను ఇంత చేశాను అని. అంటే మనం ఎలా నిలబడినట్లు? మరి దీనికోసం మనం ఇక్కడికి రాలేదు. ఇదైతే ప్రపంచంలో కూడా నడుస్తుంది, ఇది అది అలాంటిది ఇలాంటిది ఆశించడం. కానీ మనం కేవలం ఆ ఒక్కరి నుండి నింపుకోవాలి. మరియు మన కెపాసిటీ అనుసారంగా, మన శక్తి అనుసారంగా మనం ఇతరులకి ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు కలియుగం యొక్క అంతిమంలో ఎవ్వరి ఎదుట ఇలా నిలబడకూడదు, ఆశిస్తూ నిలబడకూడదు. దీన్ని బాబా ఏమంటారంటే, మీకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవరూ లేరు అని. దీని అర్థం ఇది, మిగతా అన్ని సంబంధికులు మన వాళ్ళే, మొత్తం పరివారం అంతా మనదే, అలౌకికమైన లౌకికమైన అందరూ మనవారే. కానీ ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అనే విషయం దేంట్లో తీసుకునేది, ఒక్క బాబా నుండే తప్ప ఇంకెవరి నుండి కాదు అని అర్థం. ఇంకెవరి నుండి తీసుకునేది లేదు. గౌరవం కానీ, ప్రేమ కానీ, పేరు కానీ, ఇంకే పొజిషన్ కానీ, ఇంకే రకమైనది ఆశించకూడదు. ఏ ఆశ వద్దు. ఏది లభించకపోయినా నడుస్తుందా? ఇప్పుడు కుర్చీ లభించలేదనుకోండి, పర్వాలేదా, నడుస్తుందా చెప్పండి. కనీసం ఈరోజైనా చెప్పండి. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎలా చేస్తారు? కుర్చీ దొరకలేదనుకోండి, పర్లేదా, నడుస్తుందా? టోలీ తినిపించలేదనుకోండి, పర్లేదా, నడుస్తుందా? రెస్పెక్ట్ ఇవ్వలేదనుకోండి, పర్వాలేదా, నడుస్తుందా? మరి కోప్పడితే నడుస్తుందా? అయిపోయింది ఇంకా పురుషార్థం అంతా, ఫుల్ స్టాప్. ఇంకా మొత్తం పురుషార్థం అయిపోయినట్లే. ఇదే మనం చేయాల్సినటువంటి ప్రిపరేషన్. ఇట్స్ ఓకే, పర్వాలేదు పర్వాలేదు అనుకోవడం. మనకి మనం ఏం చేసుకుంటూ ఉండాలి? పర్లేదు 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 అనుకోవాలి. చాలా తేలికగా అయిపోవాలి. ఈ జీవితంలో ఒక్కటే ఎండ్ ఉంది, ఒక్కటే చివరి అంతం ఉంది. అదేంటి అంటే, ఈ జీవితం అంతా అలా ప్రయాణిస్తూనే ఉంటాం. ఒకటే లక్ష్యం ఉంది. చాలా తేలికగా ప్రయాణించడమే ఈ జీవితం యొక్క లక్ష్యము. ఏ విషయాన్ని మనం మన పైన పెట్టుకొని నడవకూడదు. బాబా అంటారు, పిల్లలు మీరు ఎగరాలి, పరిష్టాగా అవ్వాలి. అలా అవ్వాలంటే ఎవరు ఎగురుతారు? ఎప్పుడైతే ఏ విషయాన్ని మనం ఇలా చిత్తం పైన పెట్టుకోమో అప్పుడు ఎగరగలుగుతాం. మరి ఎంతైతే మన శక్తి ఉంటుందో, తనువు, మనస్సు, ధనము, దాంతో మనం బాబా యొక్క ఇంట్లో ఎంత చేస్తామో, ఎవరికోసం చేస్తాము అది? ఎవరికోసం చేస్తాము? చాలా స్పష్టంగా మనలో ఈ విషయం ఉండాలి. నేను ఏదైతే సహయోగాన్ని ఇస్తూ ఉన్నానో, తనువుతో, మనస్సుతో, ధనంతో, సేవలో కానీ, సెంటర్లో ఇచ్చినా కానీ, ప్రోగ్రాంలో ఇచ్చినా కానీ, ఎవరికోసం మనం చేస్తూ ఉన్నట్లది? అది కేవలం కేవలం మనం స్వయం కొరకే చేస్తూ ఉన్నాం, ఇప్పుడే చేస్తున్నాం. మరి అది ఒక ప్రాక్టికల్ ప్రూఫ్ ఉంది దానికి. మనం ఎంత చేస్తూ ఉంటామో ఆ వస్తువు అంతే ఎక్కువగా మన వద్ద పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఆలోచించండి, ఇంకా ఆలోచించేదేముంది? ఎంతమందికి మనం ఇచ్చిన దాంతో ప్రాప్తి కలుగుతుందో, ఆటోమేటిక్గా ఆశీర్వాదాలన్నీ ఎవరి వద్దకు చేరుకుంటాయి? చాలా సూక్ష్మంగా నడుస్తుంది ఇది. ఇప్పుడు ప్రపంచంలో చూడండి, ఆమ్వే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఎంతమంది ఆమ్వే బిజినెస్ ఎవరు చేస్తారు? అదొక నెట్వర్క్ బిజినెస్. ఒక్కరిని మీరు చేర్పిస్తే వాళ్ళు వాళ్ళ క్రింద మూడో వ్యక్తిని జాయిన్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఎంతమందినైతే చేర్పిస్తూ ఉంటారో వాళ్ళందరి యొక్క లాభం ఎవరికి వస్తుంది? మొదటి వ్యక్తికి. ఇప్పుడు శాంతి సరోవరం తయారైంది. బాబా అంటారు, పిల్లలు అందరూ ఒక బీజం వేయండి అంటారు. ఎందుకు? అందరిది కొంచెం కొంచెం ఇక్కడ ఇందులో పడాలి అని చెప్తారు. ఎందుకు? ఒకరిద్దరు కూడా ధనం పెట్టి ఇది మొత్తం తయారు చేయవచ్చు, కానీ అందరూ కానీ అందరూ చేయాలి అని ప్రతి ఒక్కరి యొక్క సహయోగాన్ని తీసుకున్నారు. అలా సూక్ష్మంగా దాని యొక్క ప్రాప్తి ఇప్పటి వరకు కూడా మీకు లభిస్తూనే వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా డౌన్ లైన్ని క్రియేట్ చేయడంలో మీరు అలా పిసినారిగా కావద్దు. ప్రపంచంలో అయితే అలా డౌన్ లైన్లో ఎవరినైనా జాయిన్ చేయడంలో ఇంకా చాలా ముందు ఉంటారు, ఎందుకంటే దానికి మాకు చాలా ప్రాఫిట్ వస్తుంది అనుకుంటారు, ఎంతమందిని చేర్పిస్తే అంత. అలాగే మీరు కూడా ఇది నా ఇల్లు, ఇది నా యొక్క ప్రోగ్రాము, నా సేవ అనుకుంటూ నాది అనుకున్నప్పుడు ఎలా చేస్తారు ఆలోచించారు కదా. ఒకసారి ఒక అక్కయ్య గారు అడిగారు, ధర్మరాజు శిక్షలు ఎలా విధిస్తారు అని అడిగారు. మరి ధర్మరాజు శిక్షలు ఎలా విధిస్తారు? ధర్మరాజు శిక్షలు ఎప్పుడు విధిస్తాడు, ఎలా విధిస్తాడు? బాబా అంటూ ఉంటారు కదా, ధర్మరాజు యొక్క శిక్షలు, దండన మీకు ఉంటుంది అని అంటారు. ఆ దండన ఎప్పుడు పొందుతాం మరి మనము? ధర్మరాజు యొక్క దండన మనకు ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడు? ప్రతిరోజు ఉదయము ఎప్పుడైతే మనకు యోగం కుదరదో అప్పుడు ధర్మరాజు యొక్క దండన మనకు లభిస్తున్నట్లే కదా. మనసు ఏదో ఒక అలజడిలో చిక్కుకుపోవడం, ఏదో ఒక ప్రాబ్లంలో ఉండడము, పరచింతనలో ఉండటము, యోగం చెయ్యాలనుకుంటున్నారు కానీ కుదరట్లేదు, అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది, ఎలాంటి అనుభవం కలుగుతుంది? అది ఏదో ఒక మనం చేసినటువంటి తప్పుకు శిక్ష లభిస్తున్నట్లే. ధర్మరాజు శిక్ష విధిస్తారు అంటే ఇంకెవరు విధిస్తారు? అలా ఎవరో కూర్చొని అలా మనకు దండన విధిస్తారా? అది మనకు ఈరోజు ప్రాక్టికల్గా మనం చేసిన దానికి శిక్ష లభిస్తూనే ఉంది. జూలై 1 మురళి, ఎవరైనా తీసి మళ్ళీ చదవండి. జూలై 1 మురళి యొక్క వరదానం, బాబా ఏమన్నారు? మీ యొక్క సంకల్పము ఏదైతే మీకు శిక్ష విధిస్తుందో అదే ధర్మరాజు యొక్క దండన అని. ఎప్పుడైతే ఆత్మకు అనుభవం అవుతుందో, పశ్చాత్తాపం కలుగుతుందో, అలజడిలో ఉంటుందో, కన్ఫ్యూజ్ అవుతుందో, ఒక పరిస్థితిలో చిక్కుకుంటుందో, అదంతా ఏంటి? ధర్మరాజుపురిలో ధర్మరాజు యొక్క దండనను అనుభవం చేస్తున్నట్లే, ఇంకేదో శిక్ష లేదు. బాబా మనకి చాలా సాధారణమైనటువంటి భాషలో వివరించారు, కానీ దాని యొక్క స్పష్టత ఏంటి? ఎంతోమంది మామూలుగా అయితే భయపడుతూ ఉంటారు, బాబా శిక్ష విధిస్తారా, బాబా ఎలా శిక్ష విధిస్తారు అని అనుకుంటారు. బాబా అయినా ఎలా శిక్ష విధించగలుగుతారు? బాబా శిక్ష విధించరు, ఆత్మ స్వయమే స్వయానికి శిక్షను విధించుకుంటుంది. మనం ఇక్కడే శిక్షను పొందుతాము, ఇంకెక్కడో శిక్షను పొందేది కూడా లేదు. మరి పరమాత్మ నుండి బాబాతో ఎప్పుడూ భయపడేది లేదు. కొత్తగా సెంటర్కి వచ్చిన వాళ్ళు మురళి వింటే భయపడతారు, అమ్మో భగవంతుడు శిక్ష విధిస్తాడా అని. మళ్ళీ మనం ఎప్పుడైతే టీవీలో ప్రోగ్రామ్ వినిపిస్తూ ఉంటామో, ప్రోగ్రామ్ చేస్తూ ఉంటామో, అప్పుడు పదే పదే చెప్తూ ఉంటాం, భగవంతుడు ఎప్పుడు మనల్ని శిక్షించడు, భగవంతుడికి ఎప్పుడు కోపం రాదు, ఎందుకంటే ఆయన ప్రేమ సాగరుడు, అలా వింటారు. కానీ మళ్ళీ సెంటర్కి వచ్చి మురళి వినగానే అమ్మో శిక్ష లభిస్తుందేమో మాకు అని భయపడతారు. వాళ్ళు మళ్ళీ అంటారు, మీరేమో ప్రేమ సాగరుడు, ఆయన కోపం రాదు అన్నారు, మరి మురళీలేననేమో ప్రతిరోజు భగవంతుడు శిక్ష విధిస్తాడు అని వస్తుంది కదా అంటారు. మరి భగవంతుడు శిక్ష విధిస్తాడు అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం ఇస్తారు బాబా, నేను ఆత్మను ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని ఫాలో అవ్వనో అప్పుడు నాది నాకే ఆ శిక్ష యొక్క అనుభవం కలుగుతుంది. అంతేకాని బాబా శిక్షను విధించరు. అందుకే ఈ విషయాలన్నింటినీ మనం కూడా ఎంతో స్పష్టతతో అర్థం చేసుకోవాలి, తర్వాత ఎప్పుడైతే మనం ఇతరులతో పంచుకుంటామో అప్పుడు అంతే క్లారిటీతో అంతే స్పష్టతతో మనం ఇతరులతో ఈ విషయాల్ని కూడా పంచుకోవాలి. లేకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కన్ఫ్యూజ్ అయిపోయి మన వద్దకి వస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చూడండి ఎంత పెద్ద కన్ఫ్యూజన్స్ ఉన్నాయో అందరిలో. అందుకే జ్ఞానంతో ఎప్పుడూ ఎవరిని భయపెట్టకూడదు. మీరు రండి, తొందరగా వినాశనం అయ్యేది ఉంది, దానికన్నా ముందు రండి, ఇలా మనం ప్రోత్సహించడం కరెక్టేనా? దీన్ని ఏ రకమైన ప్రోత్సాహం అంటారు? వినాశనం అవుతుంది కాబట్టి రండి, అది బాగుందా? ఎప్పుడు కూడా భయం అనేది ఒక ప్రోత్సాహంలాగా ఉండదు, ప్రాప్తి అనేది ప్రోత్సాహంలాగా ఉంటుంది తప్ప భయం, భయపెట్టడము అనేది, ఫియర్ అనేది ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ కాదు. ప్రాప్తి, పరివర్తన, అనుభవము ఇదొక ప్రోత్సాహం ఇచ్చేది, ప్రేరణదాయకంగా ఉండేది. మనము నెగిటివ్ ఎనర్జీని ప్రేరణ కలిగించడానికి ఉపయోగించకూడదు, పాజిటివ్ ఎనర్జీని ఉపయోగించాలి. మరి ఈ రోజుల్లో అయితే ఆలోచించండి, ఒక విషయము చాలా తక్కువగా మనం అందరి ముందు రిపీట్ చేయాల్సింది ఏంటి అంటే, ఎలా అయితే ఇప్పుడు మనం కూర్చున్నామో అలాగే 5000 సంవత్సరాల తర్వాత కూడా ఉన్నది ఉన్నట్లుగా ఇలాగే జరుగుతుంది అని చెప్పడము, ఇది కొత్త వాళ్ళ కోసం అంత ముఖ్యమైనటువంటి పాయింట్ మాత్రం కాదు. ఈ రోజటి సమయంలో చాలా జరుగుతూ ఉన్నాయి. కొందరి ఇంట్లో ఏదో ఒక బీభత్సం జరిగి ఉండొచ్చు, ఒక విషాదం ఉండొచ్చు, కొందరింట్లో ఒక సమస్య ఉండొచ్చు, కొందరింట్లో వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉండొచ్చు. ఒకవేళ మీరు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీకు ఇలాగే జరుగుతుంది అని చెప్పారనుకోండి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఇంకెప్పుడూ రారు ఇక్కడికి. ఇంకా మీరు గ్యారంటీ చెప్పేశారు, ఇంకా ఈ ఆత్మ మాత్రం ఇంకా రాదు, ఎందుకంటే ఆత్మ ఆల్రెడీ చాలా బాధలో ఉంది. ఆ ఆత్మకి మీరు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే జరుగుతుంది అని చెప్తే, ఆత్మ ఇంకా ఇప్పుడే నేను ఇంత బాధపడుతూ ఉన్నాను, ఇంతకుముందు కూడా అలాగే జరిగిందా, మళ్ళీ కూడా అలాగే జరుగుతుందా, ఆ పాయింట్ని బాగా రుద్దుతూ ఉండాల్సిన అవసరం లేదు. మనం కొంచెం అటెన్షన్ ఇవ్వాలి. సమయం అనుసారంగా ఆత్మలు ఏవైతే చాలా దుఃఖంలో ఉంటున్నాయో ఆ దుఃఖంలో ఆ బాధను మనం నయం చెయ్యాలి. ఆ బాధను తొలగించినప్పుడు ఆటోమేటిక్గా నిదానంగా ఆత్మలు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారు, తమకి తామే అన్ని ప్రాప్తించుకుంటారు. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రతి ఆత్మ ఇప్పుడు బాబా ఇంటికి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక్కటే కావాలి, ఒకటేమో గౌరవము, ఇంకొకటి ప్రేమ. ఒకవేళ మనం సెంటర్లో ఆ వాతావరణాన్ని తయారు చేయగలిగితే ఆత్మలు రాగానే వెంటనే ఆత్మకి గౌరవము, ప్రేమ, అంగీకారం యొక్క అనుభవం కలిగితే ఆత్మ వెంటనే ఇంకా అలా రావడానికి సిద్ధమవుతుంది. ఆ ఆత్మని మనము ఇంకా ఈ అలౌకిక పరివారంలో అంగీకరించినట్లయితే, మనస్ఫూర్తిగా ఆహ్వానించినట్లయితే వారికి ఆ శక్తి యొక్క అనుభవం కూడా కలుగుతుంది. ఎందుకంటే వారికి బయట ఏదైతే లభించట్లేదో ప్రేమ, గౌరవము, అది మనం ఇక్కడ ఇవ్వాలి. ఈరోజు చాలామంది, ఎంతోమంది టీవీలో మన ప్రోగ్రామ్స్ చూస్తూ సెంటర్కి వస్తారు, వారు జ్ఞానం వింటారు, 7 డేస్ కోర్స్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళకి జ్ఞానం ఎంత బాగా అబ్బుతుంది అంటే మనకు కూడా అంత బాగా గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు వారికి ఏం కావాలి సెంటర్కి రాగానే? ఏం కావాలి? ఇప్పుడు వారు సెంటర్కి వచ్చేది ఆ జ్ఞానం యొక్క ప్రూఫ్ని చూడటానికి. ఎందుకంటే మనం టీవీలో వాళ్ళకు చెప్తాం భగవంతుని యొక్క ఇల్లది, భగవంతుడు మురళి వినిపిస్తూ ఉన్నారు, భగవంతుడు డైరెక్ట్గా చదివిస్తూ ఉన్నారు, ఇది భగవంతుని యొక్క పరివారము అని. వాళ్ళ యొక్క ఎక్స్పెక్టింగ్ ఇంకా చాలా హై అయిపోతుంది, చాలా ఎక్కువ ఆశిస్తారు ఇంకప్పుడు. ఇంకా వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ మన దగ్గరికి వస్తారో వాళ్ళు రాగానే ఏం చూస్తారు? ఏ ప్రూఫ్ చూడడానికి వస్తారు? భగవంతుని యొక్క ఇల్లు ఇది, భగవంతుని పిల్లలు వీరు, భగవంతుడు చదివిస్తూ ఉన్నారు, వీరంతా ఒక్క పరివారం, ఇలా అనుకుంటూ వాళ్ళు సెంటర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏదో మ్యాజిక్ చూడాలి అనుకుంటారు సెంటర్లో. మరి సెంటర్లో రాగానే వాళ్ళకి ఏమైనా అలాంటి ఇలాంటిది విషయం ఏదైనా జరిగిందనుకోండి, అంతే, ఇంకా బాయ్ బాయ్ చెప్తారు, ఇంకా చాలా కాలం వరకు రారు. అప్పుడు ఇంకేమంటారు, వీళ్ళు చెప్పడం బాగానే చెప్తారు కానీ ప్రాక్టికల్గా ఏమీ చేయరు అంటారు, ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తారు. అందుకే ఇప్పుడు కేవలం మనం ఆ వాతావరణాన్ని తయారు చేయాలి. వాళ్ళు రెడీగా వస్తున్నారు, కేవలం ఆ రెడీగా వచ్చేవారిని మనము అంగీకరించాలి, మనలోకి ఆహ్వానించాలి, పరివారంలోకి. అదెప్పుడు సాధ్యము అంటే మనం పరస్పరం మన యొక్క స్వభావ సంస్కారాలని ఒకరితో ఒకరు అంగీకరిస్తూ, చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు రెండిటికి ఏం చేయాలి? పర్వాలేదు, వీటిని వదలాలి నేను అనుకుంటూ స్వయాన్ని చెక్ చేసుకొని, స్వయాన్ని ఎంత క్లీన్గా ఉంచుకోవాలి, ఎంత మంచి వైబ్రేషన్స్ని వ్యాపించాలి అంటే ఇంకా ఎవరు వచ్చినా కానీ ఈ ఫ్యామిలీకి అలా అటాచ్ అయిపోయేలాగా ఉండాలి. ఇప్పుడు అందరూ మన పరివారంలో కలవడానికి వస్తూ ఉన్నారు, రెడీగా ఉన్నారు. మనం కేవలం వారిని మన పరివారంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట్లో ఏంటి, మనము ఒక్కొక్కరిని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసేవారిమి, చాలా లాగేవారిమి. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే అంగీకరిస్తూ వస్తున్నారు. ఇంకా మనకేం కావాలి? ఇది బాబా యొక్క వరదానం. బాబా కొద్ది రోజుల క్రితం చెప్పారు, సమయానికి వరదానం ఉంది. సమయానికి వరదానము అనగా శ్రమ తగ్గిపోయింది, శ్రమ సమాప్తము, సమయానికి వరదానము అని. ఆ వరదానంని ఏం చేయాలి ఇప్పుడు మనము? అంగీకరించాలి, ఉపయోగించాలి. మన చిత్తాన్ని ఇప్పుడు చాలా క్లీన్గా చేసుకోవాలి. ఎవరి మనసులో అయినా ఏదైనా విషయాలు ఉన్నాయి అంటే వాటిని క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధమేనా? ఎంతసేపట్లో క్లీన్ చేసుకుంటారు? ఎంతసేపు యోగం అవసరం దాని కొరకు? ఒక్క సంకల్పం చాలు, అంతే, ఇంకా అది సమాప్తం. ఈరోజటి నుండి వారి యొక్క ఏదైతే విషయం నాకు జరిగిందో అది ఇంకా నా మనసులో మళ్ళీ రాదు, ఫుల్ స్టాప్. నిన్న మన హోంవర్క్ ఏంటి? ఎవరి సంస్కారాన్ని చూస్తున్నా కానీ, ఎవరి స్వభావాన్ని, పరిస్థితిని చూస్తున్నా కానీ, మనం దానిని ఇక్కడ పెట్టుకొని దాని గురించి ఎలాంటి చింతన చెయ్యము అని. అలాగే మన పరివారాన్ని పూర్తిగా అంగీకరిస్తూ ఇంటి వాతావరణాన్ని చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. అలాగే సెంటర్ యొక్క వాతావరణాన్ని కూడా ఎంతో గట్టిగా, ఎంతో శక్తిమయంగా తయారు చేయాలి. మరి సత్యయుగం ఎక్కడ తయారు చేయాలి? సేవ ఎవరిది చేయాలి? దీనిది, అంటే స్వయాన్ది చేయాలి. ఇంకా ఎవరి పట్ల కూడా వీళ్ళు అజ్ఞాని ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇలాంటి సంకల్పాలు చాలా ప్రమాదకరము. దేహాభిమానం యొక్క ఈ సంకల్పాలు మనం చేసినప్పుడు చాలా అగౌరవపూర్వకమైనటువంటి వైబ్రేషన్స్ ఇతరులకు చేరుతాయి. అందుకే చాలా అటెన్షన్ ఉండాలి. సంకల్పాన్ని రచించాలి అంటే మంచివి రచించండి. అందరూ పవిత్రమైన ఆత్మలు, అందరూ బాబా పిల్లలు, ప్రతి ఒక్కరూ వాస్తవికంగా చాలా పవిత్రమైన ఆత్మలు. ఈ స్మృతితో ప్రతి ఒక్కరిని చూడండి, అప్పుడు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ అనేది మనకు కలుగుతుంది. సాధ్యమేనా ఇది? మరి చాలా చాలా ధన్యవాదాలు. మరి ఈరోజటి నుండి ట్రాఫిక్ కంట్రోల్, ప్రతి ఒక్క గంట తర్వాత ప్రతి గంటకి ఒక్క నిమిషం మనం చేయాల్సిందే. రేపు ఉదయం అయితే మనల్ని అలౌ చేయరు, ఇంకా ఎల్లుండి కూడా అలౌడ్ లేదు. శరీరంతో రాకపోతే ఏముంది? మీరు ఇక్కడికి వస్తారు, మనస్సుతో వస్తారు, చాలా మంచి వైబ్రేషన్స్ ఇస్తారు, అప్పుడే కదా ఇక్కడ ఎవరైతే ఆత్మలు వస్తారో వారికి బాబా యొక్క వైబ్రేషన్స్ అనుభవం అవుతాయి. బాబా యొక్క వైబ్రేషన్స్ని అనుభవం చేయించడానికి మనమందరము యోగం యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింపచేయటము చాలా చాలా ముఖ్యము. మరి మీరందరు ఏదైతే శ్రమ చేశారో, ఒక్కొక్కరికి పరిచయం ఇచ్చి ఆహ్వానం ఇచ్చి, దాంతో ఈరోజటి మార్నింగ్ ఉదయం యొక్క సంఘటన చాలా సుందరంగా జరిగింది. చాలా మంచి క్వాలిటీ ఆత్మలు, జ్ఞానాన్ని తనలో నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆత్మలు వచ్చారు. ఈరోజు అలాంటి ఆత్మలు వచ్చారు. ఇప్పుడు మనమందరం ఏం చేయాలి? మంచి వైబ్రేషన్స్ని ఇస్తూ వారిని బాబాతో జోడించాలి. వారు రెడీగా వచ్చారు, మనం జోడించాలి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఓం శాంతి.
అబ్ హమ్ సబ్కో సిర్ఫ్ క్యా కర్నా హై, అచ్చే వైబ్రేషన్ దేఖే, ఉన్కో బాబా సే జోడ్ దేనా హై, వో రెడీ ఆయే హై జోడ్నే కే లియే. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి.
जीवन की नैया कर दे प्रभु के हवाले, प्रभु के हवाले. जैसे वो चाहे वैसे, जैसे वो चाहे वैसे इसको संभाले, इसको संभाले. जीवन की नैया कर दे प्रभु के हवाले, प्रभु के हवाले. गर्व की जय ये तो विनाशी है, तू तो है चेतन आत्मा ज्योति अविनाशी है. ज्योति सागर पिता को दिल में बसा ले, दिल में बसा ले. राहों में भर जाएंगे तेरे उजाले, तेरे उजाले. जीवन की नैया कर दे प्रभु के हवाले, प्रभु के हवाले. पग पग पे मिलता है प्रभु का इशारा, इसके सहारे कर दे स्वाहा तू सारा. अंबर के सारे तारे आंचल में सजा ले, आंचल में सजा ले. मन के सरोवर में तू कमल खिला ले, कमल खिला ले, जीवन की नैया कर दे प्रभु के हवाले, प्रभु के हवाले। दाता की देन कर दे दाता को अर्पण, मेरा मेरा ना कर तू हो जा समर्पण, तू फाके तोड़ घेरे भव से निकाले, भव से निकाले, दे दे पतवार काहे चिंता को पाले, चिंता को पाले, जीवन की नैया कर दे प्रभु के हवाले, प्रभु के हवाले, जैसे वो चाहे वैसे, जैसे वो चाहे वैसे इसको संभाले, इसको संभाले, जीवन की नैया कर दे प्रभु के हवाले, प्रभु के हवाले, जीवन की नैया कर दे प्रभु के हवाले, प्रभु के हवाले, जीवन की नैया कर दे प्रभु के हवाले, प्रभु के हवाले।